ஸ்ரீ மகாகணாதிபதயே நம, ஸ்ரீ மகாசரஸ்வத்யை நம, ஸ்ரீ சிவாய விஷ்ணு ரூபாய குரவே நம, ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயை நம. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபிநயத்ரபூ த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபிய யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யாம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரை சேவியதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாதபாய ஜகத் ஆனந்தம் ஆனந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபஜ்யே. ஓம் புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்தித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்வாக் பவான்யனு தினம் ந புனர் பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மமமதிராஸ்தாம் தவ சரணயுகளே டுண்டிராஜங்கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்ரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனாங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ஸ்ரீரத்னபிரங்கஜோத்பூத்தம் பூர்ணபிரசுத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யட்சம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீசர்வௌகநாசினம் நாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோரூபாம் சிவப்ரியாம் சாரதா சாரதம்போஜ வதனா வதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாக்கம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வவித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்டநத்தாரம் சிக்தே பௌத்ரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதிபுராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம் அஜானாம் ஜாஹ்னவீதீர்த்தம் விஜயாதீர்த்தம் விவேகினம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீதீர்த்தமாஸ்ரீ ஸ்ரீ 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 பாரதீதீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுலகு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீ சுவாமி வாரி யொக்க பாதபத்மலகு சபக்திக பிரணவமுலர்ச்சி வேதவியாச பிரோக்தமைனட்டுவண்டி ஸ்கந்த புராண அந்தர்கதமைன காசிகண்டன்லோ 100 அத்தியாயములు కలిగినటువంటి காசிகண்டன்லோ 48వ அத்தியாயాన్ని ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీ విశ్వనాథుడు పార్వతి ఆలోచించి మళ్ళీ వారాణసిని ఎలా చేరాలా అని చెప్పి రకరకాలుగా ఆలోచించి ఏదో రకంగా మొత్తం మీద ఆ రాజ్యంలో ఆ రాజులో వైరాగ్యం కలిగించనివ్వండి, లేదా ధర్మ విషయంలో కొద్దిగా గ్లాని కలగజేయటం కానీ తమ మాయా ప్రభావంతో చేసి ఏదో రకంగా దేవోదాసుని మళ్ళీ ఆ వారాణసిని వదిలిపెట్టేటట్లుగా చేసి మళ్ళీ తను ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో యోగిని గణాన్ని పంపారు. వారు ఆ పని ఒక సంవత్సరం అక్కడ ఉండి ఆ కార్యాన్ని నిర్వర్తించలేక కాశీని విడిచిపెట్టి రాలేక కాశీలోనే ఉండిపోయినారు. సేవిస్తూ చౌషష్ఠి మాత మొదలైనటువంటి రూపాలలో తర్వాత అలాగే సూర్యుడిని పిలిచి సూర్యుడిని పంపించారు. ఆయన కూడానే ఒక సంవత్సరం పాటు రకరకాల రూపాలలో ప్రయత్నం చేశాడు, కానీ ఏ రకంగానూ అక్కడ లోపాన్ని చూడలేకపోయినాడు, లోపాన్ని కలిగించలేకపోయినాడు. సర్వ జగచక్షు అయినప్పటికీ, సర్వాంతరాత్మ అయినప్పటికీ, సహస్ర కిరణుడైనప్పటికీ సూర్యభగవానుడు కూడా. అప్పుడు ఇంకా ఆ సందర్భంలో మళ్ళీ అప్పుడు ఆ సూర్యుడు కాశీని విడిచిపెట్టి రాలేక కాశీ ప్రభావం తెలిసినటువంటి వాడు కాబట్టి 12 మూర్తులుగా విభజ్యమానుడై ఆ కాశీ ఎందే 12 చోట్ల కాశీని, కాశీలో ఉండేవాళ్ళని రక్షిస్తూ కాశీవాసులను అనుగ్రహిస్తూ అక్కడ ఉండిపోయినాడని చెప్పి నిన్న కాశీలో శ్రీసంగమం దగ్గర దక్షిణ వైపున ఉన్నటువంటి లోలార్కుడు, లోలార్క కుండాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఉత్తరపు దిశగా ఉన్నటువంటి ఉత్తరార్కుడు సులక్షణ అనేటువంటి ఆమె అక్కడ తరించినటువంటి విధానం, ఆ మేకపిల్ల కూడా అనుగ్రహించినటువంటి విధానం అవన్నీ చెప్పుకున్నాం. ఈరోజు సాంబాదిత్యుడని ఆయన గురించి చెప్పుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు జగత్తునులో ఉన్నటువంటి దుష్ట శిక్షణం చేయటం కొరకు, శిష్ట రక్షణం చేయటం కొరకు, భూభారం తగ్గించడం కొరకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించాడు. ఆయనకు 80 లక్షల మంది సంతానం ఉన్నది, మొత్తం 16,000 108 మంది భార్యల్లో. వాళ్ళంతా కూడా సూర్య తేజస్కులైనటువంటి పిల్లలు, వాళ్ళందరూ మంచి నడతగల వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, సర్వశాస్త్రాల్లో ఆరితేరిన వాళ్ళు, మహాపరాక్రమవంతులు వాళ్ళందరూ కూడా. ఒకనాడు నారద మహర్షి, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షి తరచూ వస్తూ ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద ఉన్నప్పుడు ద్వారకా నగరానికి. ఒకరోజు అనుకోకుండా ఆకాశ మార్గంలో వచ్చారు. ఆయన ఎలా ఉన్నాడంటే చేతిలో బ్రహ్మదండం పట్టుకున్నాడు, 3 పేటలు వేసినటువంటి దర్భ మౌంజిని ధరించాడు, చక్కగా కృష్ణ జింక చర్మం వస్త్రంగా ధరించి ఉన్నాడు. నార వస్త్రం కౌపీనంగా ధరించి ఉన్నటువంటి వాడు ఆయన, తపస్సులకు నిధి అయినటువంటి వాడు. వక్షస్థలం మీద తులసిమాల వేలాడుతూ ఉంది, చక్కగా అలంకరింపబడి ఉంది. ముఖం పైన గోపీచంద్రం చక్కగా అలంకరింపబడి ఉన్నది, శరీరం పైన కూడా గోపీచంద్రం వ్రాసుకున్నటువంటి వాడై ఉన్నాడు. నారదుడు చాలా కృషించినటువంటి శరీరం కలిగి ఉంటాడండి, లావుగా ఉండడు. నారద పాత్ర ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఈ రకంగా ఎన్నుకోవాలి. చక్కగానే కృషించినటువంటి సర్వాంగములు కలిగినటువంటి వాడు, ఎప్పుడూ ఆయన ఆ భగవన్ నామ స్మరణలో లీనుడై తిరుగుతూ ఉంటాడు. ఆయన ఒక అగ్నిహోత్రుడే ప్రకాశిస్తున్న అగ్నిహోత్రుడు అన్నట్లుగా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆకాశ మార్గంలో ద్వారకా నగరానికి వచ్చాడు. ఆ ద్వారకా నగరం విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటిది. స్వర్గంలో స్వర్గపురి అయినటువంటి అమరావతి యొక్క ఐశ్వర్యాన్ని కూడా జయించినటువంటిది ఆ ద్వారకా నగరం. అక్కడికి వచ్చేటప్పటికీ ఈ మన యొక్క కృష్ణ భగవాను యొక్క కుమారులందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా వినమ్రమైనటువంటి కంఠములు కలిగినటువంటి వాళ్ళ అందరూ నమస్కరించారు. అందులో కృష్ణుని యొక్క భార్య అయినటువంటి అష్టమహిషుల్లో జాంబవతి అని ఒక ఆమె ఉన్నది. ఆ జాంబవతి కుమారుడు సాంబుడు, అతడు బాగా అందంగా సౌందర్యంతో ఒప్పుతూ ఉంటాడు ఆ మహానుభావుడు. అన్ని లక్షణములు కలిగినటువంటి వాడు, చాలా యోగ్యుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అసలు శ్రీకృష్ణుడే అన్నట్లుగా అంత దివ్యమైన శరీరంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయన ఈ జట్టలు, ఈ ఆ వేషము ఇవన్నీ చూచి అందరూ నమస్కరించారు, కానీ సాంబుడు మాత్రం నమస్కరించడు. నమస్కరించకపోగా ఏం చేశాడయ్యా అంటే నవ్వను కూడా నవ్వాడు. నారద మహర్షి ఇది మనస్సులో ఉంచుకున్నాడు. చిన్నగా శ్రీకృష్ణుని యొక్క సందర్శనానికి వెళ్ళాడు అంతఃపురంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మధుపర్కము ఇవన్నీ కూడా సమర్పించి చక్కగా ఆయన గౌరవించారు, ఆరాధించారు, సత్కరించారు, ఉచితాసనం ఇచ్చి. ఆ తర్వాత వెళ్ళిపోతూ ఏకాంతంలో శ్రీకృష్ణుడికి చెప్పాడు, నీ కుమారులునయ్యా సాంబుడున్నాడే, సౌందర్య మదంతో ఉన్నాడు, చాలా అందగాడు అని జరిగిన సంఘటన చెప్పి, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా మంచి పద్ధతిలో ఉంచు అతన్ని, ఓ కనిపెట్టి ఉండు, చాలా అందగాడు అని చెప్పి అతడు వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీనే ద్వారకకు వచ్చాడు నారద మహర్షి. వచ్చినటువంటి తర్వాత అప్పుడు కూడా ఏం చేశాడంటే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు ఈ సాంబుడు. సాంబుడిని పిలిచి, నేను వచ్చినట్లుగా నా నారదుడు వచ్చాడని చెప్పి మీ తండ్రికి చెప్పవని ఆజ్ఞాపించాడు. ఆయనేమో స్త్రీల మధ్యలో కూర్చొని ఉన్నాడు, అందరితో స్త్రీలతో విహారంగా ఉన్నాడు, తన పట్టమహిషులతో అందరితో కూడా మిగిలినటువంటి స్త్రీలతో మధ్యలో కూర్చున్నాడు. మరి అలాంటి సరస సల్లాపాలతో ఆయన ఆనందంలో ఉన్నాడు. ఆ సందర్భంలో తండ్రి ఆ రకంగా ఉన్నప్పుడు కుమారుడు వెళ్ళడం అనేది భావ్యం కాదు. మరి వెళ్ళాలే వద్దా, ఏకాంతంలో తండ్రి ఉన్నప్పుడు గృహంలోనికి వెళ్ళాము, అసలే నా మీద కోపం పెట్టుకున్నాడు ఈయన, ఇదివరకు నేను నమస్కరించలేదు అని చెప్పి. ఈయన మళ్ళీ ఏం చేస్తాడో, ఈయన శపిస్తాడేమో, వెళితే నాన్న కోపిస్తాడేమో. అయినా బ్రాహ్మణ శాపం కంటే బ్రాహ్మణ శాపం కనుక తగిలితే ఇంకా మళ్ళీ వాడు బయటపడే ప్రసక్తే లేదు. కాబట్టి బ్రాహ్మణ శాపం కంటే నాన్న తండ్రి యొక్క కోపమేనయ్యంలే అని చెప్పి పాపమే నారదుడి మాట కాదనలేక భయంతో ఈయన చూచి ఇంక మళ్ళీ శపిస్తాడేమని బ్రహ్మశాపానికి భయపడి భీతుడై లోపలికి వెళ్ళాడు. వచ్చి ఆయన రమ్మనేదాకా ఉండలా ఆయన సాంబుడిని వెళ్ళవన్నాడు. ఆయనతో పాటు మళ్ళీ నారదుడు వెళ్ళాడు లోపలికి. ఇదంతా చిన్న ఈయన ఏమిటంటే సాంబుడికి కాస్త శిక్ష విధించాలనే ఉద్దేశ్యం ఉన్నది ఆయన. ఆ రకంగా లోపలికి వెళ్ళాడు. సరే అక్కడంతా కూడా మామూలుగా నారదుడిని వాళ్ళంతా కూడా విహారంలో ఉన్నారు. అప్పటికప్పుడు అందరూ ససంభ్రమంతో చిన్నగా లేచారు. వస్త్రాలు అవి సరిగా లేకపోతే చక్కగా దిద్దు ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా సరసాలతో ఉన్నారు. ఎట్లా పడితే ఎట్లా ఉండి ఉంటారు అని ఆడవాళ్ళు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ అందరూ పీతాంబరాలు ఉత్తరీయాలు పైటలు వీటలు అన్నీ జాగ్రత్తగా వెంటనే సర్దుకున్నారు. ఈయన గౌరవించారు. తర్వాత మళ్ళీ ఏకాంతంలో సాంబుడు కూడా ఏం చేశాడయ్య అంటే మళ్ళీ తండ్రి దగ్గర అనుజ్ఞ తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడు. అంతకుముందు నారదుడు చెప్పినటువంటి మాట ప్రకారం కృష్ణుడు సాంబుడిని పరీక్షించాడు కానీ అతనిలో ఏ దోషం అతనికి కనిపించల. ఇప్పుడు మళ్ళీ ఏమైందయ్యా అంటే ఒక మాట నారదుడు అంటున్నాడు, నాయన కృష్ణ కృష్ణ నీ కుమారుడు సాంబుడు మాత్రం అందంలో ఇక అంతటి వాళ్ళేడు అంత సుందరుడు. స్త్రీలు సహజంగా వాళ్ళు సౌందర్యాన్ని కోరుకుంటూ ఉంటారు. నీ అష్టమహిషులు తప్ప వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ప్రమాదానికి గురవుతారని ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు ఏమని చెప్పాడయ్యా అంటే ఆ వాయన శ్రీకృష్ణుడితో వాళ్ళు విహరిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా స్ఖలితలై ఉన్నారు. ఆ శృంగార భావంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా స్ఖలితలై ఉన్నారు. ఇప్పుడు ఇతను వెళ్ళినప్పుడు స్ఖలితులు కాల వాళ్ళు ఇతని సౌందర్యాన్ని చూచి వాళ్ళందరూ. కానీ ఏమని చెప్పాడయ్యా అంటే నారదుడు, నీ స్త్రీలందరూ కూడా ఇతని యొక్క సౌందర్యమునకు మోహితులై స్ఖలితలైనారయ్యా. నేను ఇదివరకే నీకు చెప్పి ఉన్నాను స్త్రీల యొక్క స్వభావం అలాంటిది, సౌందర్యాన్ని కోరుకుంటాడు ఇతను. ఈ రకంగా ఇతనితో ఎప్పటికైనా ఒక నీ అష్టమహిషులు తప్ప ఇతని సౌందర్యంలో ఇతని యొక్క వశమయ్యే కోరుకునేటువంటి అవకాశం ఉన్నది ముందు ముందు అని చెప్పి చెప్పాడనమాట. ఆయనకు అతనిలో దోషం లేదని తెలుసు. నారదుడేమో మళ్ళీ చెప్పాడు ఇది రెండవసారి. వెంటనే సాముణ్ణి పిలిపించాడు, శాపం ఇచ్చేసాడు, నువ్వు కుష్ఠరోగం వచ్చువాక అని చెప్పి శపించేసేసాడు. ఈ సౌందర్యం వల్లనే వాళ్ళందరూ స్ఖలితలైనారని చెప్పి చెప్పాడు. కానీ ఈయన సౌందర్యం వల్ల కాదు, శ్రీకృష్ణుని విహారం వల్ల వాళ్ళందరూ స్ఖలితలైనారు. ఆ తర్వాత ఇంక నారదుడు చిన్నగా తన దారిన తను వెళ్ళిపోయినాడు. కుమారుడికి ఈ విషయం తెలిసింది. తెలిసి తండ్రిని పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. నేనేమి తప్పు ఎరగను, నన్ను మన్నించాలి స్వామి అని జరిగిన విషయం చెప్పి ఎంతో ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, దుర్విధండి ఆ విధి యొక్క పరిపాకం చెప్పలేము. దురదృష్టం అనేటువంటిది అతనికి ఎప్పుడో పూర్వజన్మల్లో చేసినటువంటి ఆ దురదృష్టం ఉన్నది. ఆ దురదృష్ట ప్రభావం వలన శ్రీకృష్ణుడు కూడానే ఆ రకంగా అతన్ని శపించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక్క సందేహం రావచ్చు, నారదుడు ఇటువంటి పనులు చేయొచ్చా? నారద మహర్షి అంతటి వాడు ఈ రకంగా చెప్పి ఈ రకంగా శపింపజేయటం ఇది ధర్మమా అనేటువంటిది ఇక్కడ మనం విచారించవలసినటువంటి విషయం. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది మొత్తం మీద ఇతనికి సౌందర్యం ఉన్నది. సౌందర్యం ఉండటం చేత సౌందర్యవంతుడనేటువంటి ఒక గర్వము ఉండి ఉండవచ్చు, కొంచెం లేశంగా ఉండవచ్చు. ఇక్కడేమీ ప్రమాదం జరగకపోయినప్పటికీ అతని దోషం లేకపోయినప్పటికీ, అది కాకనే పెద్దలు వచ్చినప్పుడు గౌరవించకపోవటం అనేది కూడా అది ఒక దురహంకారం కిందకే వస్తుంది. నారద మహర్షి అంతటి వాడు వస్తే గౌరవించకుండా అందరూ నమస్కారాలు చేస్తే నవ్వి ఊరుకున్నాడంటే ఏంటి మరి? పెద్దల్ని ఆ రకంగా తృష్కారం చేయొచ్చా? ఈ రకంగా ప్రవర్తన కనుక మనం చూస్తూ ఊరుకుంటే పిల్లల యొక్క ఇంకా ప్రవర్తన ఏ స్థితికి వెళుతుంది? చిన్నతనంలోనే వాళ్ళకు ఒక రకమైనటువంటి శిక్షణ ఇచ్చి సరి అయిన మార్గంలో పెట్టాలి. అందువల్లనే ఈ అతని యొక్క దుర్విధిని ఈ లోపల ఉన్నటువంటి కొద్దిగా ఈ అహంకారాన్ని బాల్య చాపల్యాన్ని దిద్ది ఆ సాంబుణ్ణి అనుగ్రహించడం కొరకే ఒక రకంగా శపించాడనమాట. పెద్దలు శాపములు కూడా అనుగ్రహం కొరకే అవుతూ ఉంటాయి. ఇతని సరైన మార్గంలో ఉంచడానికి ఆ రకంగా ఆయన శిక్షించడం జరిగిందనమాట. ఏది ఈ రకంగా కృష్ణుడికి చెప్పి శాపం ఇప్పించడం ఇవన్నీ జరిగింది. ఇంకా ఆయన వెళ్ళి కొడుకు ప్రార్థించాడు. అంటున్నాడు ఆయనప్పుడు తనలో తన కొడుకులో ఏ లోపం లేదని తెలుసు, నాయనా ఈ శాపం ఈ కుష్ఠరోగం పోవాలంటే ఇంకా మార్గం లేదు నీకు ప్రపంచంలో. ఒక వారణాసి తప్ప నువ్వు అక్కడికి వెళ్ళు, వారణాసికి వెళ్ళి సూర్యుడిని ఆరాధించు అన్నాడు. తత్ర భద్రం సమారాధ్య ప్రకృతిం స్వామవాప్స్యసి, వారణాసికి వెళ్ళి సూర్యుడిని నువ్వు ఆరాధించు, నీకు ఈ కుష్ఠరోగం పోతుంది. కారణం ఏంటంటే మహైన సంక్షయోన్యత్ర నాస్తి వారాణసి విన. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్న మాటలండి నారదుడి యొక్క సమక్షంలో కుమారుడికి. వారాణసి విన మహాపాపములను ధ్వంసం చేసే పట్టణము లేదు లేదు లేదు. ఎత్ర విశ్వేశ్వర సాక్షాత్ ఎత్ర స్వర్గాపగాచస, విశ్వేశ్వరుడు సాక్షాత్తు అక్కడ ఉన్నాడు, గంగ స్వర్గగంగ అక్కడ ఉన్నది. ఏషాం మహైనసాం దృష్ట మునిభిర్న ఇవ నిష్కృతి, ఇలాంటి మహాపాపములకు ఏ రకంగానూ ప్రాయశ్చిత్తం లేదయ్యా, ఒక్క కాశీ తప్ప ఇంకా ఏమీ లేదు. కాబట్టి నువ్వే వారాణసి వెళ్ళు. వారాణసి కేవలం పాపముల నుండే కాదు విముక్తిని చెందించేది. ప్రకృతేభ్యోపి పాపేభ్యో ముచ్యతే శంకరాజ్ఞయ, ప్రకృతికి సంబంధించినటువంటి పాపముల నుండి కూడా అంటే ప్రకృతి కార్యముల నుండి కూడా ముక్తిని కలుగజేస్తుందయ్యా. అది పురా అది ఆ త్రిపుర సంహారి అయినటువంటి ఆ విశ్వేశ్వరుడు సృష్టించినటువంటి పట్టణం అయ్యా అది. సర్వేషామేవ జంతువునాం కృపయాంతే తనుత్యజం, ఆయన దయతో అక్కడ దేహత్యాగం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో తరింపజేస్తూ ఉంటాడయ్యా తారక మంత్రం ఉపదేశం చేసించి. కాబట్టి ఆ ఆనందవనం ఉంది ఆ శివుడి యొక్క రాజధాని తప్ప ఈ శాపం నీకు పోయి మళ్ళీ నీకు స్వస్థత చేకూరే అవకాశం ఇంకెక్కడా లేదు అని చెప్పి కుమారుడికి చెబితే తండ్రి యొక్క అనుమతి తీసుకొని నమస్కరించి ఇంకా అక్కడికి వెళ్ళవన్నాడు. ఇంకో చోట శాప నిర్వృత్తి లేదని కృష్ణుడి యొక్క అనుమతి తీసుకొని కర్మ నిర్ముక్త చేష్టిత నారద కృతకృత్యస్సన్ అయిన దారినే అతడు వెళ్ళిపోయినాడు. ఇతడు ఎలాంటి వాడయ్యా అంటేట పోనీ దీనివల్ల నారదుడికి దోషం వచ్చిందంటే ఆయన జీవన్ముక్తుడు అంటున్నాడు. కర్మ నిశ్చేష్టిత చేష్టుడు, కర్మల చేత కర్మ నిర్ముక్త చేష్టుడు. కర్మలు అతనికి అంటవు, కర్మల యొక్క లేపం అంటదు, అది మంచి చేయనివ్వండి చెడు చేయనివ్వండి. ఆయన జీవన్ముక్తుడు, జీవన్ముక్తుడున్నాడే తామరాకు పైన నీటి ఒట్టులాగా సంగము లేకుండా ఉంటాడు ఆయన జీవన్ముక్తుడు. కాబట్టి ఆయనకి ఇవేవి అంటావు ఏం చేసినప్పటికీ అని ఇక్కడ సమర్థించడం కూడా జరుగుతున్నది అనమాట. వేదవ్యాసుల వారు కర్మ నిర్ముక్త చేష్టితుడు కాబట్టి జీవన్ముక్తుడు కాబట్టి, అది కూడా ముఖ్యంగా సాంబుణ్ణి సరి అయిన మార్గంలో శిక్షించడం కొరకు అతని యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనుగ్రహ రూపంలోనే ఈ రకంగా చేశాడు, ఇందులో దోషమేమీ లేదు అని చెప్పి చెబుతున్నారు. ఆకాశ మార్గంలో ఆయన వెళ్ళిపోయినాడు. ఈ సాంబుడు కూడా వారణాసికి వెళ్ళిపోయినాడు. అక్కడ సూర్యభగవాను ఆరాధించాడు. సూర్యకుండం ఉన్నది అక్కడ. అక్కడ సూర్యకుండం ముందు 12 ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు ఉన్నాడు. ఈ సాంబుడు పూజించడం చేత తరువాత దానికి సాంబాదిత్యుడు అని పేరు వచ్చింది, మొట్టమొదట్లో లేదు. అవన్నీ కూడా ఆదిత్యులు అనే పేరుతోటే ఉంది. ఆయన మనస్సు లగ్నమైంది కాబట్టి లోలార్కుడైంది మొట్టమొదటిది. అక్కడ ఉత్తరపు దిక్కున ఉంది కాబట్టి దాన్ని ఉత్తరార్కుడు అన్నారు. అక్కడ కుండాన్ని మేక అక్కడ నీళ్లు త్రాగి తరించింది కాబట్టి బర్కరీ కుండం అని చెప్పి ఆ ప్రాంతాన్ని ఆ రకంగా పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సాంబుడు ఆరాధించడం వల్ల ఈ ఆదిత్యుడికి సాంబాదిత్యుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన సర్వవ్యాధుల్ని హరింపజేసేటువంటి ఆ సూర్యభగవానుడు ఇంకా ఎలాంటి వాడాయంటే భక్తులందరికీ కూడా చక్కగా రోగాలు లేకుండా చేస్తాడు, సర్వసంపదలు ఇచ్చేటువంటి మహానుభావుడు. అటువంటి ఆ సూర్యభగవాను యొక్క కుండంలో స్నానం చేసి చక్కగా ఆరాధించాడు. సాంబకుండే నరస్నాత్వ రవివారే అరుణోదయే సాంబాదిత్యంచ సంపూజ్య వ్యాధివిర్ణాభిభూయతే. తన యొక్క యథాప్రకారంగా ఆయన వచ్చి చేశాడు. కుష్ఠరోగం కాస్త పోయింది సాంబుడికి. ఆదివారం నాడు సూర్యోదయంలో ఈ సాంబ కుండంలో గనక స్నానం చేసి సాంబాదిత్యుడిని చక్కగా పూజించినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాధులు ఉండదు, స్త్రీ వైధవ్యాన్ని పొందదు సాంబాదిత్యుడిని సేవించినట్లయితే. పుత్రులు లేనటువంటి గొడ్రాలు కూడానే ఆయన గనక సేవించినట్లయితే మంచి రూపం కలిగినటువంటి కొడుకుని కంటుంది. ఇంకా మాఘమాసంలో సప్తమి రోజు రేపు రాబోతున్నదండి, శుక్లపక్ష సప్తమి, ఆదివారం రావాలి. ఈసారి మూడు వచ్చినాయండి, ఇది చాలా మహాపర్వదినం. రేపు వచ్చే రథసప్తమి, ఆదివారం నాడు వచ్చింది, సప్తమి వచ్చింది, శుక్లపక్ష సప్తమి, మళ్ళీ మాఘమాసం, మూడు కలిసి వచ్చినాయి అన్నమాట. కాశీలో ఉంటే అక్కడ స్నానం చేయాలి. శుక్లాయాం ద్విజసప్తమ్యం మాఘే మాసి రవేర్దినే, అది మహాపర్వం అనిపించుకుంటుంది. అక్కడ వార్షిక యాత్ర చేస్తూ ఉంటారు. అది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి గొప్ప శుభప్రదమైనటువంటి పర్వదినం. అక్కడ అక్కడ కనుక సాంబకుండంలో స్నానం చేస్తే మహారోగముల నుండి కూడా విముక్తులవుతూ ఉంటారు. సాంబాదిత్యుడిని చక్కగా పూజించినట్లయితే అక్షయమైనటువంటి ధర్మం వృద్ధి పొందుతుంది అతనికి. కురుక్షేత్రంలో సూర్యగ్రహణం అన్నాడు రాహుదర్శనం అప్పుడు ఏ స్నాన జపతాపాదులతో ఏ పుణ్యం వస్తుందో, ఆదివారము సప్తమి మాఘమాసం అప్పుడు కాశీలో గనక ఈ సాంబకుండ ఉండంలో స్నానం చేసి సాంబాదిత్యుడిని సేవిస్తే అంతటి ఫలితం వస్తూ ఉంటుంది. సాంబాదిత్యుణ్ణి పూజించినవాడు ఎటువంటి పరిస్థితిలో కూడా దుఃఖముల చేత అభిభూతుడుగాడు. సంవత్సరకృత పాపములన్నింటి నుంచి కూడా తక్షణమే అతడు విముక్తుడవుతూ ఉంటాడు. ఇది విశ్వేశ్వరుడికి పనమడి దిప్పుగా సాంబుడు అనే అతని యొక్క పేరుతో ఆయన ఆరాధించడం వల్ల సాంబాదిత్యుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచింది. ఇయం భవిష్యా తన్మూర్తిరగస్తే తత్పురోకధీ తాం అభ్యర్చ్య నమస్కృత్య కృత్వాష్టౌచ ప్రదక్షిణా. సాంబాదిత్యుడిని నమస్కారం చేసి ఎనిమిది ప్రదక్షిణలు గనక చేసినట్లయితే కాశీయందు ఉన్నవాళ్లకు కానీ ఇంకా ఎక్కడ వాళ్ళైనా సరే నిష్పాపులవుతారు, కాశీవాస ఫలం కూడా వస్తుంది. సాంబాదిత్యుని యొక్క మహిమ నీకు చెప్పానయ్యా. ఎవరైతే ఇది వింటారో వాళ్ళు యమలోకాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చూడరు. ఆదిత్యుని కుమారుడే యమధర్మరాజు. ఆదిత్యుణ్ణి కనుక ఆరాధించినట్లయితే యముని యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. ఇదానీ ద్రౌపదాదిత్యం, ఇంకా ద్రౌపదాదిత్యుని గురించి చెబుతాను అన్నాడు. ఈ సాంబాదిత్యుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే, ఇందాక మనం ధ్రువేశ్వరుడు అని చెప్పి చెప్పుకున్నాం, సనాతన ఇంటర్ కాలేజీ దగ్గర ధ్రువేశ్వరుడు అని. అక్కడి నుంచి కనుక వెళ్తూ ఉంటే సాంబకుండం లేదా సూర్యకుండం అంటే చెబుతారు, ఆ సూర్యకుండం దగ్గర ఈ సాంబుడు ఆరాధించినటువంటి ఆదిత్యుడు ఉన్నాడు. కాశీలో ఈ ఆదిత్యులన్నీ ఎలా ఉంటాయంటే గుండ్రగా ఉంటాయి, సూర్యబింబంలాగా ఉంటాయి. అది మాత్రం గుర్తుంచుకోవాలి, పెద్ద బాగా ఇట్లా గుండ్రగా లోపల కిరణాలు అవన్నీ ఉండి మధ్యలో కొద్ది బొడ్డులాగా ఉండి అట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. కాశీలో ఎక్కడ ఉన్నా సూర్యభగవానుడు ఆ రకంగా ఒకప్పుడు గోడకుంటాడు, కొన్ని చోట్ల క్రిందనే అట్లా ప్రతిష్ఠ చేయబడి ఆ రకం. అవన్నీ కూడా ప్రతిష్ఠ చేసినవి కూడా కాదు, ఆయనంతటా ఆయనే సూర్యభగవానుడు కాశీని విడిచి వెళ్ళలేక కాశీలో 12 రూపములు చెంది కాశీలో ఉండిపోయినాడు. అవన్నీ స్వయంభూ అన్నమాట, ఈ సూర్యభగవానుల యొక్క రూపములన్నీ కూడా కాశీలో. ఇక ద్రౌపదాదిత్యుడిని గురించి చెబుతున్నారు. ఈ ద్రౌపదాదిత్యుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటేనే, మనం విశ్వనాథుడి గుడికి వెళ్తుంటే డుండి గణపతి ముందు వస్తుంటాడు. ఆ డుండి గణపతిని దాటి వెళ్తూ ఉంటాం, ఇంకా డుండి గణపతిని దాటి ఇలా వెళుతూ ఉంటాం. ఇటు ఇటే ఉంటుంది తూర్పు వైపు, డుండి గణపతిని దాటి వెళుతూ ఉంటాం. కొద్ది దూరం వెళ్ళంగానే ఇటు అన్నపూర్ణ మందిరం వస్తుంది, అది కూడా దాటుతాం. అటు కూడా దాటితే కొద్ది దూరం వెళ్ళంగానే ఎడం చేతి వైపు శ్రీరామ మందిరం, తర్వాత అక్కడే అక్షయవటవృక్షం, ఆంజనేయ స్వామి మందిరాలు ఉంటాయి. ఆ సందులో నుంచి అట్లా వెళితే కొద్దిగా ఈ రామ మందిరం దాటంగానే కుడి చేతి వైపు అక్షయవటవృక్షం పక్కన అటు ఉంటుంది. దానికి కొద్ది యువతలుగానే ఇదివరకు ఏమో వేరే చోట ఉండేవి, ఇప్పుడు అక్కడ అవన్నీ కూడా శిథిలం కావడం చేత ఇప్పుడు గోడకు పక్కన పెట్టారు. తీసివేరుగా గోడ పక్కన ద్రౌపదిని, ద్రౌపదాదిత్యుడిని, అక్కడ ఉంటాడు ద్రౌపదాదిత్యుడు. ఈ ద్రౌపదాదిత్యుడు యొక్క కథ చెబుతామనేటప్పటికీ సూతుల వారు ప్రశ్నేశారు, ఇదివరకు వేసినట్లే అప్పటికి జరగలేదు కదా, పార్వతీదేవికి శివుడు ఈ కథ చెప్పినప్పుడు కానీ, కుమారస్వామి అగస్త్యుడికి చెప్పినప్పుడు కానీ ఇవన్నీ జరగలేదు కదా, ద్వాపర యుగంలో కదా ఇది జరిగింది. ఏమిటండి ఈ కథ ఎలా పసుగుతుంది అని అంటే, ఇదివరకే చెప్పాను కదా నీకు, పురాణాలలో అన్ని పురాణం చెప్పేటువంటి వాళ్ళకి, వేదవ్యాసుడు ఈ మహర్షులందరికీ భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ ఉంటాయ్యా. భవిష్యత్తువి చెబుతూ ఉంటారు, రాబోయేవి జరిగినవి చెబుతూ ఉంటారు, వర్తమానంలో ఇవి జరుగుతూ ఉంటారు. ఇక్కడ ముందు వెనుకలను గురించి పురాణాలలో ప్రశ్నలు వేయకూడదు, ఆ రకమైనటువంటి ఆలోచనలు పనికిరావని చెప్పి చెబుతూ ఉంటున్నారు ఇక ద్రౌపదాదిత్యుడిని గురించి. ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రం పాండవుల యొక్క ఆవిర్భావాన్ని గురించి కొద్ది ఇంకొక రకంగా ఉంది మహాభారతంలో కంటే. మహాభారతంలో కనుకైతే ఒకే ఇంద్రుడు ఐదు రూపములుగా పంచపాండవులుగా అవతరించినట్లుగా ఉంది. అది శివుని యొక్క వరం కోరింది ఒక ఆమె తపస్సు చేసి, అది భర్త కావాలని ఆమె ఐదు సార్లు అనటం వల్ల ఆ రకమైనటువంటి ఇది జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడు, గతంలో ఉన్నటువంటి ఇంద్రులు, మొత్తం ఐదుగురు ఇంద్రులు కూడా కలిసి ఒక ఇంద్రు, అసలైన అప్పుడున్నటువంటి ఇంద్రుడు ద్వాపరయుగంలో ఎవరైతే ఉన్నాడో ఆ ఇంద్రుడేమో ధర్మరాజు యొక్క అంశ కూడా కలిసి ధర్మరాజుగా, వాయువు ఆ ఇంద్రుడే వాయువు యొక్క అంశతో భీముడుగా, ఆ ఇంద్రుడే మళ్ళీ ఆయన స్వయంగా అప్పటి ఇంద్రుడు ఉన్నాడే, మిగిలిన వాళ్ళు నలుగురేమో పూర్వం ఉన్న ఇంద్రులు, అర్జునుడు మాత్రం అప్పుడు ఉన్న తత్కాలపు ఇంద్రుడు అనమాట, అర్జునుడుగా అవతరించాడు. ఆ తర్వాత నకుల సహదేవులు ఉన్నారే అశ్విని దేవ, మళ్ళీ పూర్వకాలపు ఇంద్రుడే అశ్విని దేవతల యొక్క అంశతో ఆ రకంగా వాళ్ళు అవతరించారు. అంటే ఆ రెండు కలిసి వాళ్ళందరూ అవతరించినట్లు మహాభారతంలో ఉన్నది. ఆమె కూడా శక్తి రూపంగానే వర్ణించబడింది, శచీదేవి శక్తి రూపంగానే వర్ణించబడింది, ద్రౌపది కూడా ఏది మహాభారతంలో. అందువల్ల వాళ్ళ ఐదుగురు అయినప్పటికీ ఐదుగురు ఇంద్రరూపాలే కాబట్టి దోషం లేదని మనకు ఒక ద్రౌపది వివాహ ఘట్టంలో ఈ చర్చ బాగా జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడేమంటున్నారే అంటేనే, ఒక శివుడే అది కల్పభేదం కావచ్చు. ఈ మహాభారతం రామాయణం ఇవన్నీ ప్రతికల్పంలో ఈ కథలన్నీ జరుగుతూ ఉంటాయి, కల్పభేదం వల్ల అప్పుడప్పుడు కొద్ది తేడా ఉంటూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ శివుడే ఐదు ముఖాలు గలవాడుగా పంచభక్తుడు కదా, ఆ శివుడే ఐదుగురుగా అవతరించాడు, ఆ పార్వతీదేవే ద్రౌపదిగా అవతరించింది అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అన్నమాట ఈ మన ఈ స్కంద పురాణంలో. ఆ జగన్మాత పార్వతీదేవే ద్రౌపది, ఆ శివుడే ఐదు ముఖాలు గల శివుడే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు. సరే మీకు తెలిసిన కథే, వాళ్ళంతా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, దురదంలో అడవుల పాలైపోయినారు, తిండి ఏమో భోజనం కష్టంగా ఉంది జరగటం, చాలామంది ఆయనే శ్రీరామచంద్రుడిలాగా నే రాముడు సీతా లక్ష్మణుడు ముగ్గురు ఏళ్ళ చాలామంది వచ్చారు ఆయన, ఓ మా మంది మార్బలం బాగా బ్రాహ్మణులు ఏంటి వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి రథాలు ఏంటి అవి చాలా ఉన్నాయి ఆయనకి, ఏమేమి తక్కువ ఏమీ లేదు, ఎంతమంది ఉన్నారో చూడడానికి వీళ్ళ వేలాది మంది రోజు ఆతిథ్యం ఇవ్వాలి ఆయన, హాయిగా చక్కగా ఋషుల మధ్యలో కాలం గడిపాడు ఆ మహానుభావుడు. వీళ్ళందరికీ భోజనం పెట్టడం ఇదిగా ఉంది. ఇక్కడ మాత్రం ఉన్నదే, వారాణసికి వెళ్ళి ద్రౌపది ఆరాధించింది సూర్యుడని మన యొక్క స్కంద పురాణంలో కథ ఉన్నది. చెప్తుంటే కదా ఇది కల్పాంతరం కావచ్చని. అదే మహాభారతంలో కనుక అయినట్లయితే ధౌముని యొక్క ఉపదేశం పొంది ధర్మరాజు ఆరాధించినట్లుగా సూర్యుడిని మహాభారతంలో ఉంది. ఇవన్నీ కూడా కల్పభేదంతో మనం ఇవన్నీ కూడా గుర్తించాల్సి వస్తుంది. సరే ద్రౌపది కాస్త వారాణసికి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడిని ఆరాధించింది, ఆయన బాగా సంతోషించాడు. సంతోషించి ఒక గరిట, ఒక అక్షయ పాత్ర, దాని మీద మూత, ఈ మూడు అనుగ్రహించేశాడు. నీవు భోజనం చేయకముందు ఎంతమందికైనా సరే భోజనం హాయిగా పంచభక్ష పరవాణాలతో చక్కగా భోజనాలు పెట్టవచ్చు, నువ్వు భోజనం చేసిన తర్వాత మాత్రం ఇందులో ఏమి ఇంకా ఆ రోజుకు ఉండదు, మళ్ళీ మరుసటి రోజు మామూలే ఆమె భోజనం. అంటే ఇల్లాలు యజమాని అందరూ ఇంట్లో భోజనం చేసిన తర్వాత అతిథులు అభ్యాగతులు ఇంట్లో వాళ్ళు చివరికి భోజనం చేయాలి ఆమె, అది ధర్మం అన్నమాట. అందువల్ల నువ్వు భోజనం చేసిన తర్వాత ఉండదని ఆ రకంగా వరం ఇచ్చేసి, ఇక్కడనే పరమేశ్వరుడు ఇదివరకు నాకు ఒక వరం ఇచ్చాడు, ఏమిటయ్యా అంటే సూర్యభగవాను ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడిని చూచి తనను గనక చూచినట్లయితే అతడు కృతకృత్యుడవుతాడు, పాపముల నుండి విముక్తిని పొంది సిద్ధిని పొందుతాడని చెప్పాడు. కాబట్టి ఉన్నదే ముందుగా నన్ను చూచి ఇక్కడ విశ్వేశ్వరుని చూస్తే ఆ ఫలితం ఉందే చక్కగా, విశ్వేశ్వర దర్శన ఫలము పూజా ఫలం ఇవన్నీ కూడా చక్కగా దక్కుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు నీ ఎదురుగుండా ఉండి చెయ్యెత్తి అనుగ్రహిస్తున్నాడు, వరం ఇస్తూ సూర్యభగవానుడు ఈ రూపాన్ని చూడాలి. అంటే మనం విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డుండి గణపతిని చూచిన తర్వాత ఈ ఆదిత్యుణ్ణి చూడాలి, ఏది ద్రౌపది పూజించినటువంటి ఆదిత్యుణ్ణి చూడాలి. ఆ తర్వాత ద్రౌపదిని కూడా చూడాలి, నిన్ను కూడా చూడాలి, నన్ను చూడాలి. నన్ను చూడటం వల్లనేమో ఈశ్వరుడే నాకు వరం ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు సర్వపాపముల నుండి విముక్తిని శుద్ధత వస్తుంది అని చెప్పి ఆ రకంగా నిన్ను కూడా చూచినట్లయితే చక్కగా అతడు తరిస్తాడని చెప్పి ఆ రకంగా వాళ్ళిద్దరికీ కూడా వరాలు ఇచ్చాడనమాట. ద్రౌపదికి ఆ రకంగా వరాలు ఇచ్చాడు. విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో నా ముందు ఉంటూ ఉంటావు, ఆరాధయిష్యతి నరః క్షుద్బాధాతశ్చ నశ్యతి, అక్కడ నన్ను గనక పూజించినట్లయితే ఆకలి బాధలు ఉండవని శివుడు నాకు చెప్పాడు. కాబట్టి ముందు నన్ను పూజించాలి, కాశీ వచ్చినటువంటి వాళ్ళు నన్ను సేవించాలి. నాకు ఇంకొక వరం కూడా ఇచ్చాడు ఆ విశ్వేశ్వరుడు నా తపస్సుకు సంతోషించి. ప్రాక్ రవే త్వాం సమారాధ్య యో మాం ద్రక్ష్యతి మానవ తస్యత్వం దుఃఖతిమిరం ఉపానిద నిజైకరై. ముందు నిన్ను చూడాలి, తర్వాత నన్ను చూడాలి. నువ్వేం చేస్తావయ్యా అంటే వాళ్ళ యొక్క దుఃఖమనే అంధకారమనంతా పోగొట్టు నీ యొక్క కిరణకాంతి చేతను అని చెప్పి నాకు వరం ఇచ్చాడు ఈ రెండు వరాలు. అందువల్ల ముందు ద్రౌపదాదిత్యుణ్ణి చూడాలన్నమాట. అతో ధర్మప్రియే నిత్యం ప్రాప్యే విశ్వవరాద్వరం కాశీస్థితానాం జంతువునాం నాశయామి అఘసంచయం. విశ్వేశ్వరుడు వల్ల నేను వరాలు పొంది కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాప సమూహాన్ని నేను నశింపజేస్తూ ఉన్నాను. ఏమామత్ర భజిష్యంతి మానవా శ్రద్ధయాన్వితాః తద్వరోజ్యత పాణించ తేషాం దాస్యామి చింతితం. నీకు వరం ఇవ్వడానికి నేను చెయ్యెత్తానే, ఈ రూపాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. నా సమీపంలో ఉన్నటువంటి ధర్మరాజు యొక్క పతివ్రత అయినటువంటి నిన్ను కూడానే ఎవరైతే దండపాణి సమీపంలో ఉన్నటువంటి నిన్ను పూజిస్తారో భక్తి ప్రపత్తులతో పురుషుడు కానీ స్త్రీలు కానీ తేషాం కదాచిత్ నోభావి భయం ప్రియ వియోగం. వాళ్ళకి ఏ విధమైన భయం ఉండదు, తనకు ప్రియమైన వాళ్లతో వియోగం కూడా ఉండదు, వ్యాధుల యొక్క భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు అని చెప్పి చెప్పి ఆయన కాస్త ద్రౌపది క్షణత కాశ్యాం తవ ధర్మప్రియే నఘే ఇది దత్వా వరాన్ దేవ ఆదిత్య సర్వదాంసతం శంభుమారాధయామాస ధర్మం ద్రౌపద్యుపాయయౌ అని ఆ రకంగా సూర్యభగవానుడు చెప్పి శివుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోయినాడు. ద్రౌపది కూడానే ఆదిత్యశ్చ కథామేతాం ద్రౌపద్యారాధితశ్చ వై ఆమె కూడా ఆమె దారిన వెళ్ళిపోయింది ధర్మరాజు దగ్గరికి. ఈ ద్రౌపదాదిత్యుని యొక్క కథ ఎవరైతే వింటారో వాళ్ళందరికీ భక్తి ప్రపత్తులతో పాపములన్నీ నశిస్తాయి. ద్రౌపదాదిత్య మహాత్మ్యం మీకు సంక్షేపంగా చెప్పడం జరిగింది. ఇంకా మయూఖాదిత్యుడిని గురించి చెబుతున్నాను అన్నారు. మయూఖాదిత్యుడు అనేటువంటి కథను చెబుతున్నాను, ఇంకా వినవయ్యా. పూర్వము పంచనదమని ఉన్నది. ఇప్పుడు పంచగంగా స్నానం అని చేయాలండి కాశీకి వెళ్ళినటువంటి వాడు. ఏమిటి పంచగంగా స్నానం అంటే? ఇదివరలో కూడా ఒకసారి చెప్పుకున్నాం, మొట్టమొదటి అస్థి సంగం, తర్వాతది దశాశ్వమేధ ఘాట్, తర్వాత మణికర్ణిక, తర్వాత చేయొచ్చు. పంచనదానికి వెళ్ళాలి, అక్కడ ఐదు నదులు కలిసినాయి, అక్కడే బిందుమాధవుడు ఉన్నాడు ఆ పైన మెట్ల పైన. ఆ తర్వాతది ఆదికేశవుడు విష్ణువు కాశీకి వచ్చినప్పుడు మొట్టమొదటి కాళ్ళు కడుక్కున్న చోటది పాదోదక తీర్థం అంటారు దాన్ని, అక్కడ వరుణాసంగం అంటారు దాన్ని, అక్కడ ఆదికేశవుడిని చూడాలి స్నానం చేసి. చివరికి 12 గంటలకు తిరిగి వచ్చి మణికర్ణికలో స్నానం చేయాలి. అస్సి సంగమం, దశాశ్వమేధ ఘాటు, తర్వాత మణికర్ణిక, పంచనదం, ఆ తర్వాత పాదోదక తీర్థం అనండి, వరుణాసంగం అనండి. ఈ ఐదుని పంచగంగా ఇది పడవలో వెళ్ళి ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం 1 గంటకు 12 గంటకి అక్కడ స్నానం చేసి 1 గంటకల్లా మనం ఇంటికి రావచ్చు. పంచగంగా స్నానం అనేది ఒక రోజు పెట్టుకోవాలి. ఏదో కేదార్ఘాట్లో మనం అక్కడ ఉన్నట్టయితే అక్కడ పడవలు ఉంటాయి, ఒక 10 మంది ఉంటే మనకు చౌకగా వస్తుంది, ఎంతమంది ఎక్కువగా ఉంటే మనం అంత చౌకగా వస్తూ ఉంటుంది. ఆ రకంగా వెళుతూ ఉండాలి. ఈ పంచనదం దగ్గరలోనే అక్కడే బిందుమాధవుడు ఉన్నాడు. ఆ దగ్గరలోనే ఈ సూర్యభగవానుడు ఏం చేశాడే అంటే తపస్సు చేశాడు. ఓ పెద్ద ఒక లింగమును స్థాపించాడు, గొప్ప లింగాన్ని ఆయన స్థాపన చేశాడు. స్థాపన చేసి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. అమ్మవారిని కూడా అక్కడ స్థాపన చేశాడు. ఆ అమ్మవారి పేరు మంగళ గౌరీ అన్నమాట. ఇవి రెండు కూడా ఆ సూర్యభగవానుడు స్థాపించినటువంటి ఇటు అమ్మవారిని ఇటు అయ్యవారిని మంగళాగౌరిని. ఆ లింగమునేమో గభస్తీశ్వరుడు అంటారు. సూర్యభగవానుడు స్థాపించిన లింగం పేరు గభస్తీశ్వరుడు. ఈయనేమో అమ్మవారి పేరేమో మంగళాగౌరి. నవగౌరుల్లో ఈ మంగళాగౌరి కూడా చాలా ప్రధానమైనటువంటి తల్లి అన్నమాట. సరే, అక్కడ తపస్సు బాగా భయంకర చాలా ఉగ్రంగా 100,000 సంవత్సరాలు దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడండి. అప్పుడేమైందంటే ఆ వేడికి ఉన్నదే ఆ కిరణాలు అన్నీ కూడానే అంత భూమి ఆకాశముల మధ్య వ్యాపించిపోయినాయి ఈ కిరణాలన్నీ కూడా. ఆ అసలే సూర్యుడి యొక్క కిరణాలు వ్యాపించి ఉంటాయి. ఈ తపోగ్నికి ఇంకా బాగా ఇదైపోయి మొత్తం భూమి ఆకాశముల మధ్య మయూఖములంటే కిరణములు కిరణాలన్నీ వ్యాపించిపోయినాయి అన్నమాట. ఇంకా ఆకాశంలో అండి దేవతలు వాళ్ళు విమానాలు కూడా ఆగిపోయినాయి ఆ భయంతో. అవన్నీ వేడిగా ఉంటాయి కదా, అంతటి పరిస్థితి ఏర్పడింది. అంత చాలా ఉగ్రమైన తపస్సు చేశాడనమాట. ఆయన రూపం కనిపించడంలా ఈ కిరణ సముదాయం ఈ కాంతులే తప్ప భూమి ఆకాశాల మధ్యలో స్వర్గలోకం నుండి ఇటు భూమండలం దాకా. ఆ సందర్భంలో ఉమా విశ్వనాథుడు పార్వతీదేవితో కూడి వరం ఇద్దామని వెళ్ళాడండి. లోకమంతా భయపడింది, అక్కడికి వెళ్ళాడు. మరి ఆయనే లోకకారకుడు, అందరికీ మరి జగత్తు ఆత్మ జగత్ సాక్షి. ఆయనే ఇంకా ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా లోకం ఏమైపోయింది, బాగా అల్లకల్లోలం అయిపోయింది. ఆయనేమో సమాధిలో ఉన్నాడు. ఉన్నటువంటి ఆయనే వరమిస్తాను కోరుకో అన్నాడు. నేను అనుగ్రహించడానికి వచ్చాను అని ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పాడు. వినిపించుకోరా, సమాధిలో ఉన్నాడు. అంత దృఢమైన సమాధిలో ఉన్నాడనమాట. విశ్వేశ్వరుడు చెప్పినా కూడా వినిపించుకోలా. చేతితో శరీరాన్ని స్పృశించాడు. అప్పుడు చిన్నగా కన్నులు తెరిచాడు. కన్నులు తెరిచి కాష్టంలాగా ఉండిపోయినట్టు ఒక కొయ్యలాగా ఉండిపోయినాడు. తన శివ పస్పరిశ పాణిన మహాతప సముద్భూత సంతాప అమృత వర్షిణ. మహాతపం చేయడం వల్ల సంతాపంతో ఉన్నటువంటి ఆ శరీరాన్ని అమృత వర్షపు లాంటి తన హస్తంతో స్పృశించేశాడు. ఆయన కన్నులు విశ్వమునకే నేత్రం ఆయన. ఆయన లేకపోతే మనం ఏం చూడలేము. విశ్వలోచనుడు, విశ్వనేత్రుడు. కన్నులు తెరిచాడు. పరివ్యపేత సంతాపస్తపన స్పర్శనాద్విభో. ఆ విశ్వేశ్వరుని యొక్క దివ్య కరస్పర్శ వల్ల సంతాపం అంతా అతనికి పోయింది. వెంటనే ఆ పరమేశ్వరుని అప్పుడు చూడగలిగాడు. చూచి దండవత్తుగా దండ ప్రణామం చేసి ఒకసారి ప్రదక్షిణం చేసి ఇంకా స్తోత్రం చేయటం ప్రారంభించాడు. ఇవి 64 పదాలతో ఈ స్తోత్రం ఉంది. ఇది సూర్యభగవానుడు చేసినటువంటిది. 8 శ్లోకాలు 64 శివుని యొక్క నామాలు. చతుష్టష్టి అష్టకం అన్నమాట ఇది. దేవదేవ జగదాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ. ఓ దేవదేవ జగత్తుకు పతి, ఓ విభు, ఓ భర్గ, ఓ భీమ, భవ, చంద్రభూషణ, భూతనాథ, భవభీతిహారక, సంసార భయాన్ని పోగొట్టేవాడా, నతోస్మి నత వాంఛిత ప్రద. మకుటం ఇది, నతోస్మి నవ వాంఛిత ప్రద. ఎవరైతే నీకు నమస్కారం చేస్తారో వాళ్లకు కోరికలు తీర్చున్నటువంటి ఓ ప్రభు నీకు నమస్కారము అనే మకుటంతో ఇట్లా 8 శ్లోకాలు 64 పదాలతో స్తోత్రం చేశారు. చంద్రచూడ మృడ ధూర్జడే హర త్ర్యక్ష దక్ష శతదంతు నాశన దక్షయజ్ఞ ధ్వంసం చేసినవాడా అని. శాంత శాశ్వత శివాపతే శివ త్వం నతోస్మి నత వాంఛిత ప్రద. నమస్కారం చేసిన వాళ్లకు మనోరథ సిద్ధి అనర్చే నీకు నమస్కారం. నీలలోహిత సమీహితార్థత కోరికలన్నీ ఇచ్చిన అడిగినవన్నీ ఇచ్చేవాడా అని. ద్వేకలోచన విరూపలోచన వ్యోమకేశ పశుపాశనాశన. ఈ సంసార సంబంధమైన కర్మ పాశములన్నీ కూడా నశింపజేసేవాడా అని. ఓ పశుపతి అని నీకు నమస్కారం అయ్యా అన్నాడు. వామదేవ, నీలకంఠ, స్వర త్రిశూలధారి, ఓ చంద్రశేఖర, ఓ నాగభూషణ, నీకు నమస్కారమయ్యా. మన్మధుణ్ణి సంహరించిన వాడా, ఓ పశుపతి, ఓ మహేశ్వర, నీకు నమస్కారమయ్యా. ఓ ముక్కంటి, త్రిపురాసుని సంహరించిన వాడా, రక్షించే అందరినీ కూడా రక్షించేటువంటి వాడా, ఓ త్రినయన త్రినేత్ర వేదస్వరూపుడా, కాలకూటమును కూడా నువ్వు హరించినటువంటి కొన్నటువంటి వాడా, నీకు నమస్కారమయ్యా. శర్వరీరహిత శర్వ సర్వగా నువ్వు శర్వుడివి, అంతటా ఉండేవాడివి, స్వర్గ మార్గ సుఖమును ఇచ్చేటువంటి వాడివి, అలాగే ఆ మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి వాడివి, అంధకాసుని యొక్క శత్రువువి, కపర్దభృతు జటాధారివి అటువంటి నీకు నమస్కారము. శంకర ఉగ్ర గిరిజాపతే పతే విశ్వనాథ విధి విష్ణు సంస్తుత బ్రహ్మ విష్ణువాదుల చేత స్తోత్రపడే స్తోతింపబడేవాడా, వేదవేద్య వేదముల చేత మాత్రమే తెలుసుకుని తగినవాడా, విదితాఖిలంగిత అందరి అభిప్రాయాలు మనస్సులో ఏముందో నీకు తెలుసు, అటువంటి నీకు నమస్కారమయ్యా. ఓ విశ్వమే రూపమైనటువంటి వాడు పర రూప, నువ్వు అందరికంటే పైవాడివి, నీకు అసలు రూపమే లేవు, నిర్గుణుడివి నిరూపుడివి, బ్రహ్మవి సాక్షాత్ పరబ్రహ్మవి, కపటము లేనటువంటి వాడివి, అమృత పదాన్ని ఇచ్చేటువంటి వాడివి, వాక్కులకు మనస్సులకు కూడా నువ్వు అందనటువంటి వాడివి, దూరంగా అందరికీ దూరమైనటువంటి వాడివి, నువ్వు నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అని ఈ రకంగా 8 శ్లోకాలతో 64 వాటితో స్తోత్రం చేశారండి. తర్వాతనే ప్రదక్షిణ పూర్వకంగా స్తోత్రం చేశారు. ఈ శ్లోకాలకు మాత్రం అర్థం చెప్పుకున్నావు, మామూలుగా నామాలు 64. అమ్మవారిది చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రం వల్ల మనకేం జరుగుతుంది అంటే, ఈ 2 స్తోత్రాలు చదివితే కాశీవాస ఫలం వస్తుంది. కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కాశీ ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటే ముక్తి వస్తుంది. కాశీలో ముక్తిదాత్రి మంగళాగౌరి. కాశీ ఈ మంగళాగౌరి మందిరం పంచాయతన మందిరం అంటారు. గభస్సూర్యుడు స్థాపించిన గభస్తీశ్వరుడు అక్కడే ఉన్నాడు. అలాగే అక్కడ అమ్మవారు మంగళగౌరి ఉంది. అక్కడ భృగుకేశవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ సూర్యభగవానుడు కిరణములన్నీ కూడా వ్యాపించినాయి కదా, ఆ రూపం అక్కడ ఉన్నది. మయూహాదిత్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, గణపతి మంగళ వినాయకుడు ఉన్నాడు. మొత్తం 5 ఉన్నారు మన పంచాయతనంలో ఉండేవాడు. అందువల్ల దాన్ని పంచాయతనపు మందిరం అన్నమాటది. కాశీలో చాలా మందిరాల్లో ఎక్కువగా ఇలాగే ఉంటూ ఉంటాయి. ఆ మంగళాగౌరి మందిరానికి ప్రదక్షిణ చేస్తే ఒక్క ప్రదక్షిణ ఒకసారి భూమండలం చేసినటువంటి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇది బిందుమాధవుడికి దాదాపు 1 లోపల దూరంలో ఉంది. మేము ఎప్పుడైనా పంచమదానికి స్నానానికి వెళ్తే బిందుమాధవుడిని చూస్తాం. మన ఆంధ్రుడు చాలా గొప్ప మహర్షి, వాళ్ళు తులసీదాస్తో పాటు సమకాలికుడు. ఆయన ఎవరంటే త్రిలింగస్వామి. ఆయన స్థాపించిన లింగం త్రిలింగేశ్వర మందిరం ఉంది, అది చూస్తాం. నవదుర్గలో బ్రహ్మచారిణి ఉంది, అక్కడ చూస్తాం. అదే దారిలో చమత్కార వినాయకుడు ఉన్నాడు, ఆయన్ని చూస్తాం. తర్వాత మంగళాగౌరి మందిరానికి వెళ్ళి వీళ్ళందరినీ చూసుకుంటాం. కనీసం వీళ్ళందరినీ అయినా చూసొస్తాం. అక్కడే బాలాజీ మందిరం ప్రాచీనమైంది ఉంది, కానీ మేము వెళ్ళేటప్పుడు మూసేస్తూ ఉంటారు. అది 10 అక్కడికి వెళ్తే ఇవన్నీ చూసుకొని వస్తుంటాం. ఈ మంగళాగౌరి మందిరం తప్పనిసరిగా వెళ్ళాలి. ఆశ్వయ మాసంలో తృతీయ నాడు వెళ్ళి వార్షిక యాత్ర తదియ నాడు జరుగుతూ ఉంటుంది అక్కడ చైత్ర మాసంలో. దేవి త్వదీయ చరణాంబుజరేణుగౌరీం ఫాలస్థలిం వహతి ప్రణతి ప్రవీణ జన్మాంతరేపి రజనీకర చారులేఖ తాం గౌరయత్యతితరాం కిల తస్య పుంసః. ఓ జగన్మాత తల్లి, నీ యొక్క పాద పద్మములయందలి ఆ ధూళి నీ ఉన్నదే. ఎవరైతే నొసట ధరిస్తారో నీయందు, వాడు నిజంగా నీయందు నమస్కారం చేయడంలో నేర్పు కలిగినటువంటి వాడనమాట. నీ పాదధూళిని నొసట ధరించిన వాడు, వాడు ఏమవుతాడయ్యా అంటే జన్మాంతరంలో కూడా వాడు సూర్యుని యొక్క చంద్రుని యొక్క చారు లేఖ ఫాలమునందు ప్రకాశిస్తుందిట, అంటే సారూప్యముక్తిని పొందుతాడు అని చెప్పన్నమాట. అతడు ఆ శివుళ్లాగానే మళ్ళీ జీవన్ముక్తుడై రుద్రుళ్లాగానే ఉంటాడు అని చెప్పి చెబుతున్నాడు అనమాట. తాం గౌరయత్యతితర అంకిల తస్య పుంస శ్రీమంగళే సకల మంగళ జన్మభూమే శ్రీమంగళే సకల కల్మషతూలవన్నే శ్రీమంగళే సకల దాన దానవదర్పహంత్రి శ్రీమంగళే అఖిలమిదం పరిపాహి విశ్వం. ఓ మంగళస్వరూపురాల, సకల మంగళములకు జన్మభూమి అయినటువంటి ఓ తల్లి, శ్రీ సమస్త పాపములను కూడా ఆ పర్వతాలన్నిటినీ కూడా ఆ దూదిని దూది పాపములనేటువంటి వాటి అనేటువంటి ఆ దూదినంతా కూడా తగలబెట్టేటువంటి అగ్నిస్వరూపురాల, రాక్షసులందరి యొక్క దర్పమును హరించినటువంటి దాన ఓ శ్రీమంగళ, ఈ జగత్తునంతా నువ్వు కాపాడు అని ఈ పద్యంలో తాత్పర్యం. విశ్వేశ్వరి త్వమసి విశ్వజనశ్చకర్త్రి త్వం పాలయిత్రియసి తథా ప్రళయేపి హంత్రి త్వన్నామకీర్తన సముల్లసదక్ష పుణ్య శ్రోతస్వినీహరతి పాతక కూల వృక్షన్. ఓ విశ్వనాథుని పత్ని, నువ్వు ఈ లోకంలో ఈ లోకమును సృష్టించేటువంటి సృష్టికర్తవు నువ్వే, అలాగే పాలించేటువంటి విష్ణువు నువ్వే, లయం చేసేటువంటి శివుడివి నువ్వే, శ్రీమంగళ 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 అని నీ నామ కీర్తనం వల్ల ఉన్నదే ఆ పుణ్యం ఏం చేస్తుందయ్యా అంటే ఆ పుణ్య ప్రవాహం పాపములనేటువంటి ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా కూలద్రోసేస్తుంది అంటున్నాడు. అలాంటి పాపములన్నీ పోతాయి నీ నామస్మరణ వల్ల, నువ్వు సృష్టి స్థితి లయకర్తవు నువ్వు అని చెప్పి ఇందులో భావం. మాతర్భవాని భవతి భవతీవ్ర దుఃఖ సంభార హరిణి శరణ్యమిహాస్తి నాన్యా ధన్యాస్తయేవ భువనేషు సయేవ మాన్యా యేషు స్ఫురేత్ తవ శుభ కరుణా కటాక్ష. భవాని అంటే భవుని యొక్క పత్ని, భవశ్చ పత్ని భవాని అని శివుని యొక్క పత్ని అన్నమాట. ఓ శివపత్ని, ఓ తల్లి, నీ యొక్క సంసారమైన యొక్క భయంకరమైనటువంటి దుఃఖ సముదాయాన్ని అంతటినీ ఓ హరించే ఓ జగదంబ, నువ్వు తప్ప ఇంకా ఇక్కడ ఎవరున్నారమ్మా ఈ కాశీలో శరణము? నువ్వే తప్ప ఇంకా శరణం మాకు ఇంకెవరూ లేరు. ఎవరైతే ఈ అన్ని చతుర్దశ భువనాలలో నీ దయ ఎవరిపైన పడుతుందో వాళ్లే ధన్యులమ్మా, వాళ్లే గౌరవింపదగిన వాళ్ళమ్మా, వాళ్ళకే సర్వశుభములు కలుగుతూ ఉంటాయి. ఏ త్వాం స్మరంతి సతతం సహజ ప్రకాశం, స్వప్రకాశ రూపం, నీకు ఇతరుల యొక్క ప్రకాశం అవసరంలా, స్వప్రకాశమైంది ఒక పరబ్రహ్మే, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణివి తల్లి. నిన్ను గనక స్మరించినట్లయితే కాశీపురి స్థితిమతిం నతమోక్షలక్ష్మీం, కాశీపురి స్థితిని కలుగు చేస్తావు అంటే కాశీ నివాసమును కలుగు చేస్తావు అది అన్నమాట. అక్కడ ఉండేటువంటి అవకాశం కలుగుతుంది నిన్ను నమ్ముకొని నిన్ను స్తోత్రించినటువంటి వాళ్ళకి. నత మోక్షలక్ష్మీం, నమస్కరించిన వాళ్ళకు మోక్షలక్ష్మి ఇస్తాం అంటే కాశీలో వాసం కలిగించే దేవత మంగళగౌరి, మోక్షమును అనుగ్రహించే తల్లి మోక్షలక్ష్మి, కాశీలో ఈ మంగళగౌరి అన్నమాట. తాం సంస్మరేత్ స్మరహరో ధృతశుద్ధ బుద్ధిన్ నిర్వాణ రక్షణ విచక్షణ పాత్రభూతన్. నువ్వు గనక అనుగ్రహించినట్లయితే వాళ్ళని ఆ పరమేశ్వరుడు ఉన్నాడే మోక్షమునకు అర్హులుగా చేసి అనుగ్రహిస్తూ ఉంటాడు ఇంకా మళ్ళీ తిరిగి జన్మ లేకుండా. మాతస్తవాంఘ్రి యుగళం విమలం హృదిస్థం యశాస్తి తస్య భువనం సకలం కరస్థం యో నామతే జపతి మంగళగౌరి నిత్యం సిద్ధ్యష్టకం న పరిముంచది తస్య గేహం. ఓ తల్లి, నీ పాదపద్మములను రెండింటినీ కూడా హృదయంలో ఎవరికైతే ఉంచుకుంటాడో ఈ భూమంతా కూడా వాడికి చేతిలో ఉంటుంది, వాడు చెప్పినట్లుగా వింటూ ఉంటుంది. నీ నామమును జపించినట్లయితే ఓ నిత్యము ఓ మంగళగౌరి అష్టసిద్ధులు కూడా అనిమాది అష్టసిద్ధులు అతన్ని గృహంలో ఎప్పుడు విడిచిపెట్టవు అంటున్నాను. త్వం దేవి వేద జనని ప్రణవస్వరూప, నువ్వు వేదమాతవి, ఓ ప్రణవస్వరూపురాలవి, నువ్వు గాయత్రీదేనివి, బ్రాహ్మణులకు కామధేనువు నువ్వు. భూహు భువః స్వాహ అంటాం వీటిని, వ్యాహూర్తిత్రయం, వ్యాహూర్తిత్రయమును నీవు, అఖిల అందరి యొక్క కర్మలు సిద్ధించడం కొరకు నువ్వు వ్యాహూర్తిత్రయానివి, నీవు దేవతల యొక్క స్వాహాదేవి నువ్వే, పితృదేవతలకు సంబంధించిన స్వధవు నువ్వే, గౌరీదేవి నువ్వే, ఆ చంద్రుడి యొక్క శివుని యొక్క అంత అర్ధనారివైనటువంటి పార్వతివి నువ్వే, ఆ బ్రహ్మగారిలో ఉన్నటువంటి సావిత్రివి నువ్వే, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండే ఆ లక్ష్మీదేవి నువ్వే, కాశ్యాం తమస్య అలర తమస్ తమస్యమలం తమస్యమలరూపిణి మోక్షలక్ష్మీ. ఓ నిర్మలమైన స్వభావం గలదానా, రూపం కలిగిన దానా, కాశీలో నువ్వు మోక్షలక్ష్మి, ఆమె మోక్షాన్ని అనుగ్రహించా, ఆమె అనుగ్రహం ఉంటే శివుడు మోక్షాన్ని ఇస్తాడు. కాశ్యాంతు నువ్వు మోక్షలక్ష్మమ్మా, త్వమ్మే శరణ్యమిహ మంగళగౌరి మాత, నిన్ను నేను శరణ పొందుతున్నాను తల్లి. నేను ఈ రకంగా స్తోత్రం చేసేటప్పటికీ ఆ మంగళాగౌరిని, మంగళాగౌరి అష్టకం ఇది, మంగళాష్టకం అంటాం, అదేమో ఆ విశ్వమిది యొక్క షష్ఠి అష్టకం అన్నమాట, చతుష్షష్ఠి అష్టకం, 64 నామాలతో ఉన్నటువంటి అష్టకం అది, 8 శ్లోకాలు. నమస్కారం చేశాడు, చుట్టూ ప్రదక్షిణం చేసి సూర్యభగవానుడు మాట్లాడకుండా ఉండిపోయినాడు. వెంటనే దేవదేవుడు అంటున్నాడు, ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే ప్రసన్నోస్మి మహామతే, నీకు ప్రసన్నుడైనాను చిన్నగా లేచి నిలబడు, నువ్వు ఎప్పుడూ కూడా నాకు నాకు నేత్రంలో కుడి నేత్రంగా నువ్వు ఉంటూ ఈ జగత్తునంతా వీక్షిస్తూ ఉండని తనకు నేత్రంగా చేసుకున్నాడు. ఆ రకంగా కాశీలో తపస్సు చేసి శివుడికి నేత్రమైనాడండి సూర్యభగవానుడు, చంద్రుడు అలాగే అయినాడు, అగ్ని అలాగే అయినాడు, ఈ ముగ్గురు కూడా వీళ్ళంతా కాశీలో తపస్సు చేసి ఈ పదవులన్నీ, ఈ స్థానాలు, ఉత్తమ స్థానాలని పొందారు. నువ్వు సర్వజ్ఞుడి అవుతావు, నువ్వు అంతటా ఉంటూ ఉంటావు, నా యొక్క మూర్తే పరమేశ్వరుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు ఎవరు, సూర్యభగవానుడు కూడా నువ్వు నా మూర్తి అవుతావు, నువ్వు అన్ని తేజస్సులకు రాశి అవుతావు, నువ్వు అందరి యొక్క కర్మలు తెలుసుకుంటావు. మనం ఏం చేసేది, సూర్యుడు సాక్షి, జగత్ సాక్షి, ఆయన అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. రేపు యమధర్మరాజు చిత్రగుప్తుడు చెప్పంగానే శిక్షలు వేయడు. ఈ సాక్షులందరినీ పిలిచి మళ్ళీ దృఢపరుచుకుంటాడు, విచారణ చేస్తాడు. అందులో ఈయన కూడా మహానుభావుడు. ఎవరు? సూర్య భగవానుడు. నువ్వు సాక్షివయ్యా, నీకు అందరి కర్మలు అన్నీ తెలుసు, అన్ని నా భక్తులకు దుఃఖములన్నిటినీ కూడా నువ్వు నిరాకరిస్తూ ఉండయ్యా. నీ యొక్క నామములునయే 64 నామాలతో ఈ అష్టకం నువ్వు చెప్పావే, దీంతో కనుక స్తోత్రం చేస్తే ఆ మానవుడు నా యొక్క భక్తిని కలుగుతుందయ్యా, అతడికి విశ్వనాథుడిపైన భక్తి కలుగుతుంది. మంగళాగౌరి అష్టకం కనుక చదివినట్లయితే, మంగళాష్టకాన్ని మంగళగౌరిని స్తోత్రం చేసినట్లయితే సర్వమంగళాలు అతనికి కలుగుతూ ఉంటాయి. ఈ చతుషష్ఠి అష్టకము, ఈ మంగళాగౌరీ అష్టకము, ఈ రెండు కూడా సర్వపాతకములను నశింపజేసేదయ్యా. ఈ రెండు కూడా సూర్యభగవానుడు చేసిన స్తోత్రములు అమ్మని మన తండ్రిని. దూరదేశాంతరంలో ఉన్న ఈ స్తోత్రములను కనుక జపించినట్లయితే 3 పూట్ల పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతో కాశీం ప్రాప్స్యసి దుర్లభం, అతనికి కాశీ ప్రాప్తి కలుగుతుంది. దణపాణి అష్టకం, ఈ మంగళగౌరి, ఈ సూర్య విశ్వనాథుడి అష్టకం చదివితే కాశీ ప్రాప్తిని కలిగజేస్తాయి. ఇవన్నీ కూడా కాశీ వాస ఫలం వస్తూ ఉంటుంది. అనేన స్తోత్రయుగ్మేన జప్తేన, ప్రతిరోజు కనుక 3 పూటలా చదివితే ఈ రకమైన సిద్ధి కలుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు చదువుతూ ఉంటే ఆ రోజు చేసిన పాపములు పోతూ ఉంటాయి. అటువంటికి ఇంకా ఎప్పుడు కూడా ఇంకా పాపములనే ఉండవు. 3 పూటలా కనుక దీన్ని కనుక స్తోత్రములు 2 కనుక చదివినట్లయితే ఇంకా దాని యొక్క ఫలితం చెప్పడానికి వెళ్ళా. ఇంకా ఇతర స్తోత్రాలు ఎందుకయ్యా? అవి లక్ష్య సంపదలు ఇస్తాయి, అవి చంచలమైన, ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. స్థిర లక్ష్యం మోక్ష లక్ష్యం, ఆ మోక్ష లక్ష్యాన్ని అనుగ్రహించేవి ఈ స్తోత్రాలు. కాబట్టి సర్వప్రయత్నంగా మోక్షకాముకులు ముఖ్యంగా ఈ స్తోత్రద్వయాన్ని కూడా జపిస్తూ ఉండాలయ్యా. స్తోత్రములు చాలా ఉన్నాయి. ప్రపంచ అవయోరేవ సర్వయేష చరాచర తదావయోస్తవాదస్మాన్ నిష్ప్రపంచో. ఈ స్తోత్రం కనుక చదివితే ఇంకా వాడికి ప్రపంచమే లేనివాడవుతాడంటే ఇక తిరిగి జన్మ ఉండదు. సముద్రమాప్య మహదీం పుత్రపౌ, దీన్ని బాగా చదివితే పుత్రపౌత్రవంతులు కూడా అవుతారు వాళ్ళు. అంత చివరిలో మోక్షాన్ని పొందుతుంటారు ఈ జపమును స్తోత్రం చేసిన వారు. మరొక విషయం కూడా చెబుతున్నాను. ఓ గ్రహరాజా సూర్య వినవయ్యా, నువ్వు ప్రతిష్ఠించిన లింగం గభస్తేశ్వర అనే పేరుతో పిలువబడుతుందయ్యా. సర్వసిద్ధులు కూడా ఎవరైతే భక్తితో సేవిస్తారో సర్వసిద్ధులు కలుగుతూ ఉంటావు. నువ్వు గభస్తి అంటే కిరణం, ఆ కిరణములు కలిగినటువంటి వాడివి కాబట్టి ఈ పేరు ఉన్నదే గభస్తీశ్వర అనే పేరు. కిరణములు గలవాడు సూర్యుడు అన్నమాట, ఆయన స్థాపించిన లింగం కాబట్టి గభస్తీశ్వర అనే పేరుతో పిలువబడుతూ ఉంటుందయ్యా. వాడికి మళ్ళీ తిరిగి మా తల్లి యొక్క జఠరంలో పడటం అనేది ఉండదు. సర్వపాపములు నశిస్తూ ఉంటాయి. మంగళాగౌరిని స్త్రీలు కానీ పురుషులు కానీ చైత్రమాసంలో శుక్లపక్షం అంటే వసంత నవరాత్రుల్లో 3వ రోజండి ఉపవాసం ఉండి బాగా మహోపచారాలతో చక్కగా అమ్మవారిని పూజించి పట్టు వస్త్రాలు ఆభరణాలు అమ్మవారికి ఇచ్చి వ్రతం చెబుతున్నాడు. ఈ మంగళాగౌరి వ్రతం ఎలా చేయాలో చెబుతున్నాడు. ఆ చైత్రమాసంలో శుక్లపక్షం తదీనాడు చెప్పాలి, చేయాలిది. రాత్రిపూటేమో జాగరణ ఉండాలి, అమ్మవారినేమో పగలు పూజించాలి, బాగా అన్నీ ఇవ్వాలి, వస్త్రాలు ఆభరణాలు. రాత్రిపూట జాగరణం చేయాలి, అమ్మవారి సమక్షంలో గీత నృత్య కథాదులన్నీ అక్కడ ఏర్పాట్లు చేయాలి. తెల్లవారిన తర్వాత 12 మంది కుమారీలని వస్త్రాలు అవి ఇచ్చి చక్కగా భోజనం పెట్టాలి. పరమాన్నములు ఇవన్నీ చేసి ఇంకా ఇతరులను కూడా దక్షిణలు ఇచ్చి భోజనాలు పెట్టాలి. తర్వాతనే జాతవేదస అనేటువంటి జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేద సన పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. అవి జాతవేదస మంత్రాలు అంటారు. ఈ మంత్రాలతో హోమం చేయాలి 108 సార్లు. నువ్వులను నెయ్యి కలిపి ఈ మంత్రాలతో హోమం చేయాలి. తర్వాత 2 గోవులు బ్రాహ్మణుడికి, కుటుంబం ఉన్నటువంటి బాగా పెద్ద కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేయాలి. తర్వాత ఆ బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ దంపతులను చక్కగా శ్రద్ధతో అలంకరించి చక్కగా భోజనం పెట్టి ప్రియేతాం మంగళేశ్వరి అనాలి. మంగళగౌరి ప్రీతురాలుగాక అనాలండి వ్రతం చేసి. ఈ రకంగా మంత్రాన్ని ఉచ్చరించి తర్వాత తను భోజనం చేస్తే ఇంకా వాడికి ఎటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యం ఉండదు, దరిద్రం ఉండదు, సంతాన విచ్ఛిత్తి ఉండదు, భోగ విచ్ఛిత్తి ఉండదు, స్త్రీ వైధవ్యాన్ని పొందదు, ఎప్పుడు భర్తతో వియోగాన్ని పొందదు, పాపములన్నీ విలయమైపోతాయి, పుణ్యరాశి బాగా వృద్ధి పొందుతూ ఉంటుంది. ఎంత గొడ్డుపోతురాలు కూడా ఈ మంగళావ్రతం చేస్తే కుమారులు కలుగుతారు. ఇది ఈ వ్రతం వల్ల కురూపత్వం రాదు, మంచి సౌందర్యవంతులవుతూ ఉంటారు. కుమారి గనక ఈ స్తోత్రం ఈ వ్రతం గనక చేసినట్లయితే మంచి గుణవంతుడు రూపవంతుడైన భర్తను పొందుతుంది. కుమారుడు గనక ఈ వ్రతం చేసినట్లయితే మంచి ఉత్తమమైనటువంటి స్త్రీని పొందుతాడు. చాలా వ్రతాలున్నాయి మనకు, అనేక కోరికలు డబ్బునిచ్చేటువంటివి. నాప్నుయుర్జాతు చిత్తాని మంగళావ్రత తుల్యతాం, అవి మాత్రం ఈ మంగళాగౌరి వ్రతంతో సమానంగా. కర్తవ్యా చాప్తికి యాత్ర మధౌ తస్యాం తిథౌ, కాబట్టి ఈ యాత్ర మా చైత్రమాసంలో శుక్లపక్షంలో తృతీయ నాడు అమ్మవారికి యాత్ర చేయాలి. ఇది సర్వ కాశీలో ఉండేవాళ్లకు సర్వ విఘ్నములను శాంతింపజేస్తుంది. నీకు ఇంకా మరొక విషయం కూడా చెబుతున్నానయ్యా, గభస్తీశ్వర లింగాన్ని గురించి, ఆయన తపస్సును గురించి చెప్పారు. ఇప్పుడు ఆదిత్యుని గురించి చెప్పాలిగా మనకు, మయూఖాదిత్యుని గురించి. మయూఖాయేవ ఖే దృష్ట్వా నచ దృష్టం కళేబరం, నువ్వు తపస్సు చేస్తుంటే నీ కిరణాలే కనిపించినాయి కానీ నీ దేహం కనిపించలా. అందువల్ల మయూఖాదిత ఇత్యాఖ్యా తతస్తే అది తినందన, నీకు మయూఖాదిత్యుడనే పేరు వస్తుందన్నాడు. ఆ లింగం స్థాపించాడు మయూఖ గభస్తీశ్వరుడు, తపస్సు చేశాడు. అక్కడే మళ్ళీ పక్కన గోడకు ఒక పక్కన ఈ ఆదిత్యుడు ఉంటాడనమాట. ఆ కిరణాలు తప్ప ఏవి కనిపించలేదు కాబట్టి తపస్సు చేసినప్పుడు శరీరం ఆయనకి మయూఖాదిత్యుడు అనే పేరు ఆ విశ్వనాథుడే ఇచ్చాడనమాట. ఆ రకంగా చెప్పి ఈ కథనంతా వరాలు ఇచ్చి ఆయన కాస్త అంతర్ధానం చెందాడు. ఈ కథ కనుక విన్నట్లయితే మయూఖాదిత్యుడిని గురించి, ఈ ద్రౌపదాదిత్యుడిని గురించి ఇంకా నరకమునకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళరు. స్కందపురాణే కాశీఖండే ద్రౌపదాదిత్య మయూఖ ఆదిత్య వర్ణన్నామ ఏకోన పంచాశత్ అధ్యాయ సమాప్త. ఇంకా పంచాశత్తమ అధ్యాయ 50వ అధ్యాయం ఈ రెండవ భాగం అయిపోతుంది, రేపు మూడవ భాగంలోనే రావచ్చు. వారాణస్యాం తథాదిత్య ఏ చాన్యతాన్వద, ఇంకా కుమారస్వామి చెబుతున్నాడు ఇంకా ఆదిత్యులు ఉన్నారయ్యా. ఇప్పుడు చెప్పింది ఉత్తరార్కుడు, లోలార్కుడు, ఆ తర్వాత మొట్ట రాగానే చెప్పినటువంటిది సాంబాదిత్యుడు, ద్రౌపదాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఐదుగురేగా, ఇంకా ఏడుగురు ఉన్నారు. ఇప్పుడు కకోల్కాదిత్యుడని ఇంకొక ఆయన గురించి చెబుతున్నారు. ఆయన్నే వినతాదిత్యుడు అంటారు. వినత పూజించింది గరుత్మంతుని యొక్క తల్లి, వినత పూజించింది అనమాట. గరుడేశ్వరుడు, గరుత్మంతుడు కూడా కాశీలో ఒక లింగం స్థాపించాడు. ఈ రెండింటిని గురించి ఈ అధ్యాయంలో వస్తున్నదండి. ఓ కుమారస్వామి వినవయ్యా, కకోల్కుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆదిత్యుడు, ఆయన గురించి చెబుతున్నాను వినవయ్యా. కకోల్క ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా చెబుతూ ఉంటాను వినవయ్యా. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో కద్రు వినత ఇద్దరున్నారు. కద్రు వినత, కద్రువేమో నాగమాత, సర్పములన్నిటినీ కనది. గరుత్మంతుడు తర్వాతనే అరుణుడు, ఆయనే అనూరుడు అంటుంటామే, సూర్యసారథి. వీళ్ళిద్దరు కూడా వినత పుత్రులు, ఇద్దరు మహానుభావులు. ఒక ఆయన సూర్యసారథి, ఇంకొక ఆయన శ్రీ మహావిష్ణువుకి వాహనం. ఇద్దరు ఇద్దరే మహానుభావులు, అందులో సందేహం. వీళ్ళిద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. మరి సప్త మొట్టమొదటి ప్రజాపతులను సృష్టించాడుగా మానసపుత్రులు, బ్రహ్మ మానసపుత్రులు, మరీచి మహర్షి. ఆ మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతే ఆయనకు చాలా దక్షుడు చాలామంది కుమార్తెలు ఇచ్చాడు. దానివల్లనే ఈ దేవతలు, సూర్యభగవానుడు మరి అదితి కుమారుడే కదా, దితి, ధనువు, వీళ్ళ కుమారులే కదా, రాక్షసులందరూ. అనేకంగా ఈ సృష్టి అంతా వృద్ధి పొందింది కశ్యప ప్రజాపతి వల్ల అనమాట. ఆ కద్రువ వినత వీళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలండి. వీళ్ళిద్దరూ ఒకనాడే ఏదో ఆడుకుంటూ ఉన్నారు. ఆడు క్రీడ వెళ్తూ ఉంటే కద్రువ ఉందండి, నువ్వు ఆకాశంలో ఎక్కడికైనా వెళ్తావు అంటున్నది వినతతో అంటున్నది. ఇద్దరు సవతులే, మంచి స్నేహంగా ఉంటారు. అసలు సహజంగా సోదరులు కదా, ఇద్దరు సోదరిమణులే కదా. ఆకాశంలో మామూలుగా వెళుతున్నప్పుడు అన్నదన్నమాట, నీకు ఎక్కడైనా నువ్వు ఆకాశం దాకా వెళ్ళగలుగుదా, పక్షి కదా వినత. అందువల్ల నువ్వు ఎక్కడికైనా వెళ్తావు. నువ్వు, నేను ఒక్క విషయం అడుగుతాను, సూర్యుడి యొక్క సారథికి, సూర్యుని యొక్క రథానికి గుర్రం కట్టి ఉన్నది కదా ఉచ్చేశ్వర గుర్రం, అది పాల సముద్రంలో అనుంచి మందర పర్వతంతో చిలికినప్పుడు ఆవిర్భవించింది కదా, ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగిందండి. అది చిత్రవర్ణంగా ఉంటుందా తెలుపు వర్ణంగా ఉంటుందా నువ్వు నాకు చెప్పు, ఈ విషయంలో మనం ఇద్దరం పందెం కాసుకుందాం ఉందండి కద్రువ. అంటే వినతన్నది పణ ఎందుకులే, పందేలు ఎందుకులే, ఓ చెల్లెలా కాసుకోవడం. చెజతే కాజమే ప్రీతి మధ్యయే కింతుతే సుఖం, నేను జయిస్తే నాకు సుఖమును, నువ్వు జయిస్తే నాకు సుఖమేంటి, ఎవరు జయించినా ఎవరు ఓడిపోయినా అంతా ఒకటే, నాకు ఈ భేదమేం లేదు. మన సోదరి మధ్యలో ఈ రకంగా పణాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎప్పుడు కూడా స్నేహం కోరుకున్న వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పని చేయకూడదు. ఒక ఈ పణాల వల్ల పందాలు ఆడుకుంటూ మనం ఆటలు కనుక ఆడుతూ ఉంటే ఏమవుతుందో మధ్యలోనే ఇంకోటి విజయం వస్తే కోపం వస్తూ ఉంటుంది అన్నది. కాబట్టి పందాలు వద్దు, మనకి మామూలుగా ఆడుకుందాం, పందాలు వద్దు అది మంచిది కాదని చెప్పి వినత చెప్పింది. ఇది ఆట, ఆటలో ఇందులో కోపానికి కారణమేముంది? ఇదొక ఒకవేళ ఏదైనా ఓడిపోవటాలు గెలవటాలు అనేది అదొక క్రీడ. ఇదంతా కూడా ఆటకు సంబంధించిన వ్యవహారం ఇది. దాని గురించి కోపాలు రావాల్సిన పని ఇవన్నీ ఏముంది కనుక ఇది ఒక విలాసంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, పందాలు పెట్టుకుంటూ ఉంటే ఆడుకుందామని. సరే నీ ఇష్టం, నీకు అలా ఇష్టమైతే అలాగే, కానీ లే అన్నదండి. ఈ కుటిలమైన మనస్సు పెట్టుకుంది లోపల, వక్ర బుద్ధి కలిగింది కద్రువ. ఏమన్నదంటే ఆమెమో చిత్రవర్ణం కలిగింది అంటుంది ఆ కద్రువ. ఉచ్చేశ్వరం యొక్క తోక రంగురంగులుగా ఉంది, చిత్ర నల్లగా అట్లా ఉన్నదని చెప్పిన అంటుంది. ఏమంటుంది, తెల్లగా ఉంటుంది, ఆమె క్షీర సముద్రంలో నుంచి ఆవిర్భవించింది. కారణము యొక్క ఇది కారణం క్షీర సముద్రం, ఇది కార్యం, అందులో నుంచి ఆవిర్భవించింది. కారణమునకు సంబంధించినటువంటి లక్షణాలు కార్యంలోనూ ఉంటాయి. ఉచ్చేశ్వరం తెల్లగా కనిపిస్తుంటే ఆ తోకను నల్లగా ఉంది, రంగురంగులుగా ఉంది, చిత్రంగా అంటావేంటి అని చెప్పేమో వినత అన్నది. ఈ విషయంలో పందెం కాచుకుందాం, మన చెలికెత్తెలందరూ సాక్షి అని అనుకున్నారనమాట. సరే ఇవాళ టైం అయిందిలే, ఆ విషయం రేపు సరే అని అనుకున్నారు, రేపు మరొక రోజు వచ్చి చూద్దాం అనుకున్నారు. సరే అప్పటికప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్ళింది, తన కొడుకులందరినీ పిలిచింది, నాగులందరినీ కూడా పిలిచి ఏమని చెప్పిందంటే, ఈ గుర్రము యొక్క తోకని మీరు చిత్రవర్ణం కలిగేటట్లుగా చెయ్యాలి. తస్య వాలాధికం అభ్యాస్య కృష్ణకుంతలతాంగత. దాని తోక అక్కడేమో నల్లని వెంట్రుకలు ఉంటూ ఉంటాయి, దాన్ని మీరేం చేస్తారయ్య అంటే మీ విషము అధిష్ఠించి ఆ తోకను మీ విషఫూత్కారముల చేత తెల్లగా ఉండేదాన్ని కాస్త నల్లగా చేసేసేయండి, రంగురంగులుగా చేసేసేయండి. ఆ రకంగా దాని యొక్క వెంట్రుకలన్నీ కూడా మీరు విషఫూత్కారాల చేత ఆ రకంగా చేసేసేయండి అని చెప్పి కొడుకులను ఆజ్ఞాపించింది కద్రువ. కొడుకులు ఏమన్నారంటే, మేము ఈ పని చేయమన్నారు. మాతరు వయం తదన్ ఆహ్వానం విహాయ క్రీడనం బలాత్ ప్రాప్తా ప్రహృష్టా మృష్టాన్నం దాస్యం చజ్జ ప్రసూరితి. నువ్వేదో పిలుస్తు, అసలు ఆడుకుంటున్నావు, మేము క్రీడిస్తూ, తల్లి పిలిచింది కదా, మృష్టాన్నం పెడుతుందని వస్తే ఈ పాపిష్టి పనే మాకు చెప్పేది, ఈ మోసపు పనే మాకు చెప్పేది, మేము ఈ పని చేయం. మృష్టం తిష్టదు తద్దూరం, నువ్వు అన్నం పెడితే పెట్టావు, మృష్టాన్న భోజనం, ఆ విషయం అలా ఉంచు, పెట్టకపోయినా పర్వాలేదు, కానీ విషాదపి అధికం కటు, విషం కంటే అధికమైన విషయం మమ్మల్ని చేయమంటున్నావు, మా చేత ఈ పాపపు పని చేయిస్తున్నావు. తత్వయా అవాది అన్ మంత్రైర్ ఔషధైర్నాపశమ్యతి నోపశమ్యతి. నువ్వు చేయి, మేము కనుక ఈ పని చేస్తే ఇది రోగాలతో మంత్రాలతో కూడా ఈ పాపం పోదు, నశించదు ఈ రోగం. వయం నయామో యద్భావ్యం తదస్మాకం, మా భవిష్యత్తు ఏమన్నా కానీ మేము మాత్రం వెళ్ళంగాక వెళ్ళమన్నారండి. చెప్పేటప్పటికీ మిగిలినటువంటి వాళ్ళందరూ ఇక్కడ కుమారస్వామి మాట అంటున్నారు, తల్లి చెప్పినప్పుడు ఉన్నదే వినకుండా ఉండకూడదు, తల్లిదండ్రులు చెప్పిన మాట ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు, వాళ్ళు ఏం చెప్పినా సరే తల్లిదండ్రులు చెప్పినప్పుడు చేసి తీరాలి. పిత్రోర్ గిరం నిరాకృత్యయే తిష్టేయు సుధర్మదా. తల్లిదండ్రుల మాట కాదన్న వాళ్ళు ఎవరు, బాగా బాగుపడిన వాళ్ళు ఎవరున్నారయ్యా, ఎవరుంటారు గనక. అత్యాహితమిహ ప్రాప్త గచ్చేయిస్తే అచిరాతులయం. వాళ్ళకు చాలా హాని కలుగుతుంది, చివరికి వాళ్ళు నశిస్తారు తల్లిదండ్రుల యొక్క మాట వినకపోతే. అందువల్లనేగా చివరికి జనమేజయుని యొక్క శాపంలో నశిస్తారు. ఈ రకమైనటువంటి శాపాలన్నీ కూడా పొందారు వీళ్ళంతరూ కూడా. తల్లిదండ్రుల మాట ఎప్పుడు, వాళ్ళు ఏది చెప్పినా వినాలి, అది మాతృ యొక్క తల్లి ఆజ్ఞ అది అని చెప్పి. తేషాం వచనమాకర్ణ్య నయామయితి సోరగి శిశాపతాన్ కృధా ద్విష్టా నాగాన్ శాగస్సమాగతాన్. కోపంతో ఆమె ఏముందంటే శాపం ఇచ్చేసేసిందనమాట వాళ్ళందరికీ కూడా. నా మీరందరూ కూడా నా మాట కాదన్నారు కాబట్టి మీరు గరుత్మంతుడికి భోజనం అవుతారు పోమనం, శాపం ఇచ్చేసేసింది. అంతేకాకుండా మీ ఆడవాళ్ళు ఉన్నారే కన్న బిడ్డల్ని అప్పటికప్పుడు తినేసేస్తారు అని చెప్పింది. సర్పములు ఆడ సర్పాత్రాత్వం గుడ్లను తింటూ ఉంటాయి బిడ్డల్ని పెట్టి, వెంటనే అవి ఆకలితో తినేసేస్తూ. ఈ రెండు రకాల శాపాలు ఇచ్చింది. ఇక్కడ లేదు కానీ మూడో ఇంకో శాపం కూడా ఇచ్చింది, జనమేజయుడి శాపం, సర్పయాగంలో మీరంతా దగ్ధమవుతారని కూడా శాపం ఇచ్చింది. ఈ రకంగా తల్లి శాపం ఇచ్చిందండి. సరే పాపమే భయపడిపోయినాయి అవి, ఇక్కడ ఉండలేక గరుత్మంతుడు ఏం చేస్తాడు అని పాతాళానికి వెళ్ళిపోయినాయి. పాములన్నీ కూడా పాతాళానికి వెళ్ళిపోయినాయి. ఓ ఇద్దరో ముగ్గురో నలుగురో మాత్రమే తల్లి అంటే కాస్త భక్తి ఎక్కువ అండి, భయపడిపోయి అమ్మ నువ్వు చెప్పిన పని మేము చేస్తానులే అన్నారు. ఓ ముగ్గురు నలుగురు మాత్రం, మిగిలిన వాళ్ళందరూ చేయలేం. సరే వాళ్ళు వెంటనే బుద్ధిమంతులు వెళ్ళారు ఆ ఉచ్చేశ్వరం అనే గుర్రానికి ఆ దగ్గరికి వెళ్ళారు. చక్కగా విషఫూత్కారములు చేశారు, అదంతా కూడా నల్లగా తయారు చేసేసి అక్కడ చుట్టుకొని ఆ రకంగా చేసేసి వచ్చేసి ఆ తర్వాతనే కద్రువ వినత స్నేహం వాళ్ళిద్దరికి సోదరిమణులేగా, ఆకాశగమనం లేదు కద్రువకి. ఈ వినత యొక్క వీపు మీద కూర్చొని ఆకాశంలో అట్లా విహారానికి వెళ్ళారన్నమాట. ఆ వెళ్ళినటువంటి వెళ్ళి అక్కడ బాగా పైకి వెళ్ళి చూసొద్దామని, ఆ గుర్రం ఎలా ఉందో పరీక్షిద్దామని అన్నమాట. అందుకని అట్లా వెళ్ళారు ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ. బాగా పైకి వెళ్ళేటప్పటికీ ఆ వేడికి తట్టుకోలేకపోయింది. ఎవరు కద్రువ అన్నమాట. దాదాపు సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి వచ్చింది. కేకలు పెట్టింది, ఓ వినత నువ్వంటే వేరు, హంసవి నువ్వు, అసూరుడు హంసే, నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఉంటావు, ఎగరగలవు, అసూరుడి యొక్క వేడి నీకేమీ చేయదు, అందువల్ల నేను బాధపడిపోతున్నాను, నాకు మరణించే పరిస్థితి ఇప్పుడు వస్తున్నది, నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి గొడవ పెట్టిందనమాట. త్రాహిత్రా ఈ భయిన్యత్ర యావో అన్యత్ర విజత్పథ, ఇంకో చోటికి వెళ్దాం, ఇక్కడ ఇంత పైకి మాత్రం వెళ్ళవద్దని చెప్పి చెప్పిందనమాట. నువ్వు నన్ను కాపాడాలి, ఏమిటి వెళ్ళిపోతున్నావు, తవ దాసి నీకు దాసీన్ అవుతాను, నా మాట విని కాస్త కిందకు వచ్చి మరొక వైపు వెళ్దాం, ఇంత పైకి ఉన్నతంగా వద్దు అని చెప్పి చెప్పింది. నీకు యావజ్జీవన్ దాసీగా ఉంటానని కూడా చెప్పింది. ఎవరు? ఈ కద్రువ చెప్పింది వినతతో అన్నమాట. కకోల్కా నిపదే దేశ భృశం గద్గద భాషిణి, మాట సరిగా రావట్లా పాపం ఆమెకు కద్రువకి, కకోల్కా అని చెప్పి నన్నది. అంటే ఏమిటంటే ఆకాశంలో అక్కడ ఒక ఉల్క పడిపోతున్నది అనేటువంటి భావనతో కకోల్కా అని చెప్పి కాస్త తడబాడుతో అన్నదన్నమాట. సంభ్రాంతమైన చిత్తంతో సరి అయినటువంటి పదం కాదు, కొద్ది వ్యస్తం చేసి మాట్లాడిందనమాట. మాట్లాడేటప్పటికీ వెంటనే ఏమేం చేసిందంటే కకోల్కా అనే పేరుతో సూర్యుని స్తుతించింది. ఈ కకోల్కా కకోల్కా అని చెప్పిన అన్నది సూర్యుడిని. ఎవరు? కద్రువ. అదే పేరుతో సూర్యభగవానుని స్తోత్రం చేసింది. మాకు నీ తాపం లేకుండా ఈ వినతని రక్షించాలని చెప్పి ఆమె తపస్సు చేసింది. అనామనాగ తిగ్మతాం ప్రాప్తే కే ప్రయాతి వివస్వతి తాభ్యాం తురంగమోదరిసి. అప్పుడు ఆమె మాత్రమే భ్రాంతిని చెందిపోయింది. అసలు ఎవరు? కద్రువ. ఆ కాంతికి చూడలేకపోయింది. అక్కడికి వెళ్ళింది కానీ ఆ గుర్రం ఎలా ఉంటుందో ఆ రంగుని ఇంగుని చూడలేకపోయింది. కానీ వినత చూసింది, చూసి సత్యం చెప్పిందండి. ఆమె చూడకపోయినా మరి దబాయించవచ్చు, కానీ దబాయించకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. నువ్వు చెప్పినట్లుగా కృష్ణవర్ణంలోనే ఉంది తోక అని చెప్పి చెప్పింది. క్రూరా సరీ శృపి సత్యవాదిన్యా, సత్యం పలికింది, విశ్వమంతా గౌరవించేటువంటి తల్లి ఆ వినత. ఇంకేముంది? అంతేకాకుండా ఇంకా ఏముందండి, నువ్వే ఓడి గెలిచావు, నేను ఓడిపోయినానని కూడా వినత చెప్పింది. చంద్రరశ్మి ప్రభోప్చేష కల్మాష ఇవ భాసతే విధిర్బలీయాన్ భుజకి చిత్రం జయపరాజయే. అసలు చంద్రుని కాంతిలాగా తెల్లగా ఉండేది, మరి ఎందుకో ఇట్లా నల్లగా కనిపిస్తున్నది, విధి బలియనలే అని అన్నది వినత. క్రూరోపి విజయీ క్వాపి త్వక్రూరోపి పరాజయే. ఒకప్పుడు క్రూరుడు కూడా విజయాన్ని పొందుతాడు, క్రూరుడు కాని సాత్వికుడు కూడా పరాజయాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పి ఈ రకంగా పలికింది వినతాదేవి. సరే చివరికే కద్రువ ఇంటికి వెళ్ళి దాస్యం చేస్తూ ఉందండి. ఒకనాడు కళ్ళెంబడ నీళ్లు పెట్టుకొని ఉన్నది. ఎవరు? వినతాదేవి. గరుత్మంతుడు చూచాడు, అమ్మా ఏంటి నువ్వు కళ్ళెంబడ నీళ్లు పెట్టుకున్నావు ఏడుస్తున్నావు అన్నాడు. ఏ పొద్దునే ఎక్కడికో వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడో సాయంకాలానికి వస్తూ ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ పని ఏమిటి, నువ్వు కళ్ళు పెట్టుకుని కళ్ళెంబడ నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పని ఏమిటి, ఎందుకు ఈ నిట్టూర్పులు విడుస్తున్నావు, నీ కొడుకేమన్నా నపుంసకుడు అనుకుంటున్నావా, నువ్వు అలాంటి వాళ్ళు ఏడుస్తారు కొడుకులు సరైన వాడు కాకపోతే, భర్త చేత నువ్వేమన్నా అవమానింపబడేదానివే నువ్వు, ఏమిటి ఎందుకు నువ్వు ఈ రకంగా ఏడుస్తున్నావు, నాకు విషయం నాకు నా మనస్సు నీకెందుకు ఇంత బాధ వచ్చింది అసలు, నేను నాలాంటి వాడు జీవించి ఉండగా కొడుకుకు నీకేమిటి అసలు భయం, అశ్రు నిర్మాణ కరణే కారణం కిం తపస్విని, ఎందుకు నువ్వు కళ్ళెంబడి నీళ్లు పెడుతున్నావో చెప్పాలన్నాడు. పుత్ర అని ఎన్మాతా తేషు జీవంతు దుఃఖభ, కొడుకులు జీవించి ఉండగా తల్లి బాధపడితే ఎందుకు ఆ పుత్రుడు, ఎంత ఘోరమైనటువంటి ఈ విషయం ఇది, ఇటువంటి కొడుకు లేకుండా గొడ్రాలు కావటమే మంచిది అని. ఇది ఊర్జస్వలం ఆకర్ణ్య కుహా వచ సూనోర్ గరుత్మతః, ఎంత ధైర్యంగానే పరాక్రమంతో మాట్లాడాడనమాట మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు. పలికేటప్పటికీ ఆ కొడుకు మాటలు విని కాస్త ఆమెకు సంతోషం కలిగి వినతాదేవి అంటున్నదండి మాతృభక్తి పరాయణుడు ఈ గరుత్మంతుడు. అహం దాస్యస్మితిరే బాల కద్రువాశ్చ క్రూరచేతస, బహు క్రూరురాలు, ఆ కద్రువకు నేను దాసీగా ఉన్నానయ్యా, అందుకన్నా ఆమెని ఆమె పిల్లలందరినీ ఆమె ఆజ్ఞ ప్రకారం నా వీపు మీద ఎక్కించుకొని వాళ్ళ పిల్లలందరినీ నాగులందరినీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, మలయాచలానికి వెళ్దామంటే మలయాచలం, హిమాలయానికి వెళ్దామంటే హిమాలయం, మందరాత్రికి వెళ్దామంటే మందరాత్రి, ఇది నా పని ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళని ఎక్కించుకొని విహారయాత్రలకు తీసుకొని వెళ్ళడమే నా పని. అది ఎత్ర ఎత్ర నయే యుస్తే కద్రవేయు సుధర్మదాహ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ నేను తీసుకొని వెళ్ళాలి, ఇది నేను దాసీగా ఉన్నాను కాబట్టి వాళ్ళు చెప్పినట్లు చేయాల్సి వస్తుందని. అమ్మా నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తెవి, కశ్యపుని యొక్క ప్రియురాలవి, నీకెందుకు అసలు ఇలాంటి దాస్యం వచ్చింది అన్నది. జరిగిన విషయమంతా కూడా చెప్పింది, దాసీయత్వం ఎందుకు వచ్చిందో తనకు ఆ కద్రువకు జరిగిన సంభాషణ అంతా కూడా చెప్పింది. ఆ మాట గరుత్మంతుడు విని తల్లితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి అడుగు ఆ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి, కద్రువ కుమారులందరి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో అడుగు, మా నేను దాస్యము నుండి విముక్తిని పొందాలంటో మీ పొందాలంటే మీకు కావలసిన కోరిక ఏమిటో చెప్పండి అని చెప్పి నువ్వు అడుగు, వాళ్ళు ఏది చెబితే అది సాధించి తీసుకొని వచ్చి వాళ్ళకు నేను ఇస్తాను, నువ్వు దాస్యము నుండి విముక్తి అవుతావు అని చెప్పి వెంటనే నే వినత వెళ్ళి సర్పముల దగ్గర చెప్పింది, భయ మీకు ఏం కావాలో మీ మనోరథం చెప్పండి, మీ మనోరథం తీరుస్తాము, నాకు దాస్యము నుండి విముక్తిని కల్పించండి అని. సర్పములన్నీ బాగా ఆలోచన చేసినాయి, మంత్రాంగం చేసినాయి, మాకు మీ అమ్మకు దాస్యము నుండి విముక్తిని పొందాలంటే మాకు అమృతం తీసుకొని వచ్చి ఇవ్వాలని కోరినాడు, గొంతెమ్మ కోరిక అమృతం కావాలని కోరినాను. తదా సమీహితం తెస్తూ నదాశ్చిత్సి ఇది సరే ఓం అంటే అంగీకారం చెప్పాడు గరుత్మంతుడు. వెంటనే కూడా కద్రువ దగ్గరికి కూడా వెళ్ళాడు, ఏమమ్మా మీ పిల్లలు ఇలా చెప్పారు, మరి ఆ చెప్పినట్లుగా అమృతం కనుక తీసుకొచ్చినట్లయితే మా అమ్మకు మాతృదాస్యం పోయినట్లే కదా దాస్యం, సరే ఆమె కూడా సరే అని అనిపించుకున్నాడు కొడుకుల చేత, ఆమె కదా అసలు పందెం వేసింది కద్రువ చేత కూడా తథాస్తు అని అనిపించుకున్నాడు. ఇంకా వెంటనే ఈ నాగాంతకుడు అయినటువంటి గరుత్మంతుడు ఆలోచించాడు అమృతం తీసుకురావడానికి, తల్లి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు, అమ్మా ఇప్పుడు ఆకలిగా ఉంది నాకు భోజనం కావాలన్నాడు. ఆయన సుపర్ణ నువ్వు వెళ్ళిరా నీకు మంగళం అవుతుందని చెప్పి ఇక్కడ సంతి ఒక సముద్రం ఉన్నది, ఆ సముద్రపు ఒడ్డున నిషాదులు ఉన్నారు, మత్స్య మాంసం తినేటువంటి చండాలు అన్నమాట, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళు మత్స్యములను చంపు చేపలను అన్నమాట చంపి తింటూ ఉంటారు, పట్టుకొని ఉంటూ చంపుతూ ఉంటారు, వాళ్ళ పని అదయ్యా, ఎంత ఘోరమైన పని, ఒక ప్రాణిని చంపడం అనేటువంటిది ఎంత మహాపాపం కనుక వాళ్ళని క్షమించవలసిన పని లేదు, నీకు ఆకలి అవుతుందన్నావు కదా, ఆ మత్స్యభక్షకులై ఒక ప్రాణిని హింసిస్తూ ఉన్నారు, హింస అనేటువంటిది నిషిద్ధమైనటువంటిది, ఎంత క్రూరమైన పని, ఆ మత్స్యభక్షకులను ముందు నువ్వు చంపిని ఆహారం తీర్చుకొని ఆ మత్స్యములను కాపాడు ఆ దుర్మార్గుల నుండి అని చెప్పి చెప్పిందండి. వినత ఎంత ధర్మబద్ధంగా మాట్లాడుతున్నదో చూడండి. పరప్రాణై నిజ ప్రాణాన్ని ఏ పుష్ణంతి ఇహ దుర్ధియ, ఏ దుర్మార్గులైతే తమ ఇతరుల ప్రాణాలతో తమ ప్రాణాలను పోషించుకుంటారో వాళ్ళని ప్రయత్నపూర్వకంగా శాసించాలయ్యా, శిక్షించాలి. బహు హింసాకృతాం హింస భవేత్ స్వర్గస్య సాధనం, హింస చేసేవాళ్ళకి హింస ఉన్నదే స్వర్గసాధనం కాదు. విహింసితేషు దుష్టేషు రక్షంతే భూరిణో భూరిషో యత, హింస లేనప్పుడే వాళ్ళు గౌరవింపబడుతూ ఉంటారు. నిషాదులైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు దుర్మార్గ పని చేస్తున్నారు, మత్స్యములను హింసిస్తూ ఉన్నారు, కాబట్టి నువ్వు అతన్ని చంపేసి నువ్వు ఆహారంగా తీసుకో, బ్రాహ్మణ్ణి మాత్రం వదిలిపెట్టు అందులో అని. బ్రాహ్మడు అంటే ఎట్ట తెలుస్తుంది మనకి అన్నాడు. వాడి గుర్తులు ఏమిటి చెప్పు అన్నాడండి. ఓ బ్రాహ్మడికి లక్షణాలు ఉండాలటండి. చెబుతున్నాడు, వినత చెబుతున్నది, యజ్ఞ సూత్రం, సంధ్యం ఉండాలి, మెళ్ళో ఉత్తరీయం ఉండాలి, పైన తెల్లటి వస్త్రాలు ధరించాలి, ముఖం మీద బొట్టు ఉండాలి, బ్రాహ్మడు ఉండవలసిన లక్షణాలండి. చేతికి పవిత్రాలు, దర్భ పవిత్రాలు ఉండాలి, లేదా దర్భముడి ఉంగరాలైనా ఉండాలి. ఈ కటికి ఉన్నదే మొలత్రాడు కాదండి, దర్భతో తయారు చేసినటువంటి మౌంజి ఉండాలి, శిఖ ఉండాలి, ముడి వేసుకొని ఉండాలండి పిలక. వాడిని బ్రాహ్మణుడు అంటారయ్యా, వాడిని గుర్తించి గాయత్రి మంత్రం చెప్పిస్తూ ఉంటాడు వాడు. ఉచ్చరేతు యజుర్వేదం కానీ సామవేదం కానీ అధర్వణం కానీ చదువుతూ ఉంటాడు, లేదా కనీసం గాయత్రి మంత్రమన్నా పఠిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణుల్ని గుర్తించవయ్యా అంటే, వాడు నిషాదుల మధ్యలో బ్రాహ్మడు ఉంటే వాడికి లక్షణాలు ఉంటాయా, నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి గుర్తించడం సాధ్యం కాదమ్మా, నాకేదన్నా ఇంకేదన్నా ఉంటే తేలిక ఉపాయం చెప్పు, అంతమందిలో వాడిని ఎలా గుర్తిస్తాను ఆ మధ్యలోనూ నేను వేగంగా వెళ్ళేవాళ్ళలో అన్నాడు. అయితే ఒక్కటినైనా నువ్వు మింగుతూ ఉంటే బాగానే నీకు నోరు కాలిపోతూ ఉంటుంది, మండేసేస్తూ ఉంటుంది అన్నమాట, తగలబడినంత బాధ వేస్తుంది, వాడు బ్రాహ్మడు అని చెప్పి గుర్తుంచుకోవాలి. మింగుతున్నాడు వరుసగా, ఒకటి దాకా లోపలికి వెళ్ళేటప్పటికి, దౌడల మధ్యకి వెళ్ళేటప్పటికి లోపలే కాల్చి వేసేస్తుంది అగ్నిలాగా, మండే అగ్నిలాగా. వెంటనే గుర్తించాడు, బయటికి కాస్త కక్కి వేశాడు. ఎవడనో నువ్వు అన్నాడు. నేను బ్రాహ్మణ్ణి నిషాదుల్లో తిరుగుతున్నా అన్నాడు. పో నిదాన్ని నువ్వు అన్నాడు, వదిలేసేసాడు. మిగిలినటువంటి వాళ్ళందరినీ తిన్నాడు. తిని అమాంతంగా ఒక్కసారి ఆకాశంలోనికి ఎగిరాడు. ఆ ఎగరడం ఉందే అమృతభాండం ఉన్నటువంటి తోటికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళేటప్పుడే ఇతను ఎప్పుడైతే ఆకాశానికి అమృత భాండం ఉన్న తోటి స్వర్గభలోకానికి వెళుతున్నాడో, ఇంకా వాళ్ళందరూ కూడా ఆయుధాలు తీసుకొని అస్త్రశస్త్ర పాణులై వచ్చేసారు. ఇతనికి కాస్త చుట్టుముట్టి వధిద్దాం, బాధిద్దాం, పట్టుకుందాం, బంధిద్దాం. ఒక్కసారి ఆ రెక్కలతో బాగా ఇట్లా అనేటప్పటికీ ఆ పెద్ద గాలికి వచ్చినటువంటి రక్షకులైనటువంటి వందలాది మంది, వేలాది మంది ఎగ్గిరి ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో పడిపోయినారు అన్నమాట. చిన్నగా అమృత భాండం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చుట్టూ బాగా రక్షణ ఉన్నది, ఆ మధ్యలో అమృత భాండం ఉన్నదనమాట. అక్కడికి ఎట్లా వెళ్ళాలో అమృత అందులోకి తెలియలే, అర్థం కాల, ఎన్ని రకాలు ఆలోచించాడు. అక్కడ కర్తరీ యంత్రం అని ఉంది, అక్కడ చిన్న మీరు అసలు సందంటూ లేదనమాట. ఎంత చిన్న వస్తువు వెళ్ళినట్టండి, 1000 ముక్కలు కావాల్సిందే. అంత ఇదిగా చుట్టూనే అంచులు ఉండి ఒక చక్రం తిరుగుతూ మహావేగంతో తిరుగుతూ ఉంది క్రింద నుంచి పైదాకా. అక్కడ ఉన్నదనమాట అమృత భాండం. వెళ్ళాలంటే దాంట్లో నుంచి వెళ్ళాలి, సాధ్యం కాదు, అది ఏమీ ఛేదించడానికి వీల్లేదు, అది ఎంతో వేగంగా తిరుగుతూ ఉందన్నమాట, కత్తిరించి బారేసేస్తుంది. ఏం చేయాలో తోచల, ఇంకా ఏమిటి అనుకున్నాడు విశ్వేశ్వరుని. ఆయన శివభక్తుడు, అందువల్ల విశ్వేశ్వరుని ధ్యానం చేశాడు. స్వామి నాకు ఉపాయం తోచట్లేదు, నా బుద్ధికి అనుగ్రహించు ఉపాయం వచ్చేటట్లుగా నన్ను ఏమన్నా అనుగ్రహించవన్నాడు. వెంటనే ఉపాయం దక్కింది ఆయనకి. అయితే ఆ కర్తరి యంత్రం తిరుగుతుంది, దానికి మూలం ఉంటుంది, ఆ మూలం పైన యంత్రం ఉంటుంది, క్రింద ఒక మూలం ఉండి దానిపైన ఆ యంత్రం అంతా ఉంటుంది. ఈ క్రింద నుంచి పరమాణువు ఉంటుంది, అణువు కంటే పరమాణువు చాలా చిన్నది, అందులో ఇంకా 1000 రూపం, 1000 వంతు చిన్న రూపాన్ని ధరించి తగలకుండా క్రింద నుంచి వెళ్ళి మూలన్నే ఛేదించేసి ఎత్తిపారేశాడు. ఆ యంత్రంలోనికి వెళ్ళలా, మూలాన్ని పట్టుకొని ఛేదించేసి పైకి ఎత్తి అవతలపడేసి అక్కడ ఉన్న అమృత భాండాన్ని కాస్త తీసుకొని ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయభ్రాంతులైపోయినారు అతన్ని చూచి. వెంటనే వెళ్ళి దేవతలందరూ కూడా ఏమీ చేయలేకపోయినారు, ఆ పక్షముల యొక్క తాకిడికి దూరంగా వెళ్ళిపోయినారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి శరణు వేరు, అమృతమాణం కాస్త స్వామి నువ్వు ఇంత కష్టపడి మాగిస్తే అది కాస్త ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని ఆయన వినవించుకుంటే ఆయన అమాంతం వెంటనే వచ్చేసాడు. ఇద్దరికి అహోరాత్రములు భయంకరమైన పోరాటం జరిగింది శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుడికి అండి. ఆ యుద్ధంలో చివరికే గరుత్మంతుడే కొద్ది అధికంగా ఉన్నాడు. నేను పక్షులలో గరుత్మంతుణ్ణి అన్నాడండి శ్రీ మహావిష్ణువు. ఆయన భగవంతుడి స్వరూపాలే, ఎక్కడైతే గొప్పతనం ఉంటుందో, తేజస్సు ఉంటుందో, పరాక్రమం ఉంటుందో, అవన్నీ పరమాత్మ యొక్క ఆయన యొక్క స్వరూపాలే అవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ రకంగా ఇదయ్యేటప్పటికీ శ్రీ మహావిష్ణువు చాలా మేధావి కదా, మహానుభావుడు, జగత్పాలకుడు కదా, చిన్న ఉపాయం పన్నాడు. ఏమయ్యా నీ యుద్ధం చాలా బాగుంది, నేను మెచ్చుకున్నాను, నీకు వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. నువ్వేంటి నాకు వరాలు ఇచ్చేది, నేనే వరాలు ఇస్తాను అన్నాడు గరుత్మంతుడు. అయితే నాకు 2 వరాలు ఇయ్యి అన్నాడు. అంటే ఏమిటయ్యా ఒక వరం అంటే, నువ్వేమో నాకు వాహనం కావాలి. ఇంకొక వరం ఏంటయ్యా అంటే, అమృతము వాళ్లకు ఇచ్చేసేయి, కానీ వెంటనే తాగకుండా ఏదైనా ఉపాయం ఆలోచించి మళ్ళీ మాకు ఆ అమృత భాండం లభించేటట్లు చేయి. ఈ రెండు వరాలు కోరుకున్నాడు. సరేలే అన్నాడు. వెంటనే అమృత భాండాన్ని తీసుకొని వెళ్ళాడు. నాగుల దగ్గర అక్కడ ఇది చాలా పవిత్రమైందన్నాడు. మీరు వాళ్ళు వెంటనే తాగడానికి వచ్చారు, వెంటనే హడావుడిగా వచ్చేసారు, ఏమనుకుంటున్నారు ఇది అమృతం, ఇది ఏది పడితే అది కాదు, మామూలు ఆహారం తిన్నా శుచిగా తినాలి, స్నానం చేయకుండా ఎట్లా పడితే అట్లా వచ్చి బజార్ నుంచి మురికి గుడ్డలతో తినటం కాదు, అమృతం అంటే ఏంటనుకున్నారు, శుచిగా తినాలి, శుచిగా ఆస్వాదించకపోతే ఇది మీకు పనిచేయదు, దీని ఫలితం చాలా విపరీతంగా ఉంటుంది, చక్కగా స్నానం చేసి వచ్చి శుచిగా వచ్చి భక్తి శ్రద్ధలతో దీన్ని ఆస్వాదించండి అని చెప్పి చెప్పాడు. దర్భల పైన ఈ అమృత భాండాన్ని ఉంచాడు. వాడు కాస్త స్నానం చేసి వచ్చి హైగా శుచిగా వచ్చి చక్కగా మంచి వస్త్రాలతో తిన్న ఆరగిద్దామని వెళ్ళిపోయినాడు. ఆయన కాచుకునే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన కాస్త తీసుకున్నాడు, వచ్చి చేశాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు అమృత భాండం తీసుకెళ్ళాడు, దేవతలకు ఇచ్చేసాడు. మరి దాస్యం అనిపించుకున్నాడు అంటే, ఇక్కడ అమృత భాండం ఇచ్చేసి ఇదో మా తల్లి యొక్క దాస్యం విముక్తి అయిపోయింది అని అనిపించుకొని వాళ్ళ అమ్మని తీసుకొని ఆయన వెళ్ళిపోయినాడు. వాళ్ళేమో స్నానానికి వెళ్ళారు, ఈయనేమో శ్రీ మహావిష్ణువు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఈ రకంగా అప్పుడు బయటపడ్డాడు, ఆ రకంగా అయిపోయింది. అదతేషు ఇదంతా ఇంత విజయం కలిగిందంటే దీని వెనక ఏమిటంటే మాతృభక్తి అండి. అటు భగవంతుడి పైన భక్తి, విశ్వనాథుడి పైన భక్తి ఒకటి, రెండవది ఏంటంటే మాతృభక్తి. ఆ మాతృభక్తి పరాయణులకు సాధ్యం కాదు, ఏమీ ఉండదన్నమాట. తల్లి దాస్యం పోగొట్టాలని అతను వెళ్ళాడు. ఆ మాతృభక్తి పరాయణత్వం వల్ల అతనికి అంత శక్తి వచ్చింది. ఏదైనా చేయగలుగుతారు ఆ మాతృభక్తి పరాయణులు అన్నమాట. ఓహో ఎంత అయిపోయినా. అధా దాస్యాద్ వినిర్ముక్త వినతో వాచఖేచరం. ఇప్పుడు వినత దాస్య నుండి విముక్తి పొందింది కదండి. వినత ఒక మాట అన్నదండి. ఏమన్నదంటే, పుత్ర కాశీం ప్రయాస్యామి దాస్య పాపాపనుత్తయే. ఇంతకాలం దాస్యం చేశా, ఈ పాపం పోవడం కొరకు నేను కాశీకి వెళుతున్నాను నాయన. తావత్ పాపా నిజృంభంతే నానా జన్మ ఆర్జితానపి యావత్ కాశీ నవృత్సంఖ్య పునర్భవ విఘాతిని. కాశీకి వెళ్ళనంతవరకే పాపాలు మనలో ఉండి బాధ పెడుతూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి. కాశీకి వెళ్ళాము, మన హృదయంలో కాశీ ఉంటే చాలండి. కాశీ కాశీ అని మన హృదయంలో ఉంటేనే పాపాలు భయపడి వెళ్ళిపోతాయి, ఇంకా మన దగ్గరికి రావు. అదిగాక మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసేటువంటిది కాశీ. నేను కాశీకి వెళుతున్నానయ్యా, కాశీ స్మరణం వల్లనే పాపం అంతా నశిస్తుందయ్యా, కాశీ కాశీ అనటం వల్లనే పాపం నశిస్తుందయ్యా, గర్భవాసం కూడా నశిస్తుందయ్యా విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల. సాక్షాత్తు విశ్వేశ్వరుడు, సాక్షాత్తు ఆ చంద్రభూషణుడు తారక మంత్రము అనేటువంటి నౌకతో అందరినీ కూడా విశాలమైన దుస్తరమైన దాటశక్యం కానీ సంసార సముద్రాన్ని దాటిస్తూ ఉంటాడయ్యా. విశ్వేశ్వరుడు అనుగ్రహించినటువంటి వాళ్లకు అన్నీ సమస్త కర్మలు విచ్ఛిన్నమైపోతాయి, కర్మ విచ్ఛిన్నమైపోతుంది. ఇక కర్మలన్నీ లేకపోతే జన్మే ఉంటుంది. భవేత్ కాశీం ప్రతిమతిర్నేతరేషం. కర్మ విచ్ఛిన్నమయ్యి వాళ్లకు మంచి ముక్తి కలిగే స్థితి వస్తేనే కాశీ వెళ్ళాలి, దృష్టి కలుగుతుంది, కాశీ కథలు వినాలి, కాశీని స్మరించాలనే దృష్టి కలుగుతుందయ్యా. అప్పుడే వాళ్ళకు ఆ బుద్ధి కలుగుతుంది. కాశీం ప్రతి మనోయేషాం నిశేష క్షాళితైనసాం. పాపములు ఎవరికైతే లేవో వాళ్ళకే కాశీని గురించి మనస్సు కలుగుతుందయ్యా. నిజంగా మనుష్యులంటే ఎవరయ్యా అంటే, కాశీకి వెళ్ళాలనో, కాశీని దర్శించాలనో, కాశీ స్మరించాలనో, కాశీ కథలు వినేవాళ్ళు వాళ్లే మనుష్యులు. మిగిలిన వాళ్ళు నరరూప పశువులయ్యా, ద్విపాద పశువులతో వాళ్ళు అవుతూ ఉంటారు. వాళ్లే తైరేవ కాలో వాళ్ళు కాలమును జయిస్తారయ్యా. పాపములన్నీ కూడా పోతూ ఉంటాయి కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళకి. అపునర్ గర్భవాసాస్తే మళ్ళీ తిరిగి గర్భంలో ప్రవేశించరయ్యా వారణాసికి వెళ్ళినటువంటి వాళ్ళు. శ్రేయసాం భాజనం చేయితతో నృజన్మనముధానయేత్. అది శ్రేయస్సుకు పాత్రమైనటువంటిది, మనకు మోక్ష శ్రేయస్సును కలిగించేటువంటిది. చతుర్థ పురుషార్థ దాయిని కాశీ, వెళ్ళకపోతే ఎందుకయ్యా మానవ జన్మ ఎత్తి. దేవానామపి దుష్ప్రాప్యం కాశీ సందర్శనాదృతే. దేవతలకు కూడా అది ప్రాప్యం కానటువంటిదయ్యా. కాశీ దర్శనం లేకుండా పోతే ఎవరూ తరించలేరు. కలి ఏమి చేస్తాడు, కాలం ఏం చేస్తాడు, కర్మలు అనేక మనందు ఉన్నాయి. ఈ పరానందప్రదమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి కాశీక్షేత్రమును అవిముక్తమును సూచించతే కలి ఏం చేయలేదు, కలెవడు, కాలుడెవడు, కర్మలేమిటి, అవన్నీ మనల్ని బాధించవు. ఏ గర్భవాసే తిష్టంతి పునస్తే గర్భవాసిన, వెళ్ళని వాడున్నారే గర్భవనాన్ని, గర్భమనే అడవిని ఛేదింపజేసేది, గర్భవాసం లేకుండా చేసేటువంటి కాశీని ఎవడైతే వెళ్ళాడో వాళ్ళు తిరిగి తిరిగి పుడుతూ దస్తూ గర్భవాసం చేస్తూనే ఉంటారే అని తల్లి చెప్పేటప్పటికీ వినత కాశీ వైభవ అని. అప్పుడు ఈ తార్చుడున్నాడే, నమస్కారం చేసి, అమ్మా నేను కూడా నీతో పాటు వస్తాను, ఆ శివుడు ఉండేటువంటి ఆ కాశీకి నేను కూడా వస్తానమ్మా అని తల్లి యొక్క అనుజ్ఞను పొంది వాళ్ళమ్మతో పాటు పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు కూడా కాశీనగరానికి వెళ్ళాడు. ఒక్క క్షణంలోనే మోక్షనిక్షేప భూమి, మోక్షపు కని అయినటువంటి ఆ కాశీకి వెళ్ళాడు. ఇద్దరూ కూడా అక్కడ తపస్సు చేశారు, ఉగ్రమైన తపస్సు చేశారు. ఈ వినత ఏమో సూర్యభగవాను గురించి తపస్సు చేసిందండి, వినత సూర్యుని గురించి తపస్సు చేసింది. ఈయన ఉన్నాడే విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు. ఈయన ఒక లింగం స్థాపించాడు, అది గరుడేశ్వర లింగం అన్నమాట. ఆ గరుడేశ్వర లింగమును స్థాపించి ఈయన తపస్సు చేశాడు. ఆమెమో కకోల్కాదిత్యుడిని, ఆనాడు కద్రువ కకోల్క పడిపోతున్నది అన్నది, ఆకాశంలో ఒక ఉల్క పడుతున్నది అని అన్నది, ఆ అంటే సూర్యుడు అని దృష్టితో అన్నది ఆమె. ఆ కకోల్క అంటే అనే పేరుతో ఉన్నటువంటి ఆ సూర్యభగవాను గురించి ఆమె తపస్సు చేసిందండి. అక్కడ చేసేటప్పుడు కొద్ది కాలానికి ఇద్దరు కాశ్యాం ప్రసన్నవు సంజాతవు దేవవు శంకర, శివుడు గరుత్మంతుడికి ప్రత్యక్షమైనాడు, సూర్యుడు వినతకు బాగా ప్రత్యక్షమైనాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే గరుడేశ్వరుడు గరుత్మంతుడు స్థాపించిన లింగం నుంచి పార్వతీపతి బయటకు వచ్చి వరములు ఇచ్చాడు, చాలా వరాలు ఇచ్చాడు. ఏమయ్యా పక్షిరాజా, నువ్వు నా భక్తుడివి, నీకు జ్ఞానం ఇస్తున్నాను అన్నాడు. వైష్ణవులు కూడానే జ్ఞానస్వరూపుడుగా భావన చేస్తారు ఎవరినంటే గరుత్మంతుడిని, ఆయన జ్ఞానప్రదాతగా వాళ్ళు బాగా గౌరవిస్తూ ఉంటారు. నీకు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నాడు గరుత్మంతుడికి, జ్ఞానాన్ని ఇచ్చాడు మహానుభావుడు. పరమా నీకు జ్ఞానం కలుగుతుందయ్యా, జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అన్నమాట, అపరోక్ష జ్ఞానం నీకు కలుగుతుంది. వేశ్యసిత్వం రహస్యం మే ఎన్నజ్ఞాతం, దేవతలు కూడా తెలియనటువంటి నా యొక్క రహస్యం, కాశీక్షేత్ర రహస్యం, నా రహస్యం అంతా నీకు తెలుస్తుందయ్యా. నువ్వు స్థాపించిన లింగం గరుడేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతుంది, ఇది పరమా జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, దీన్ని చూచినా సరే తాకినా సరే పూజించినా సరే జ్ఞానం కలుగుతుంది. మరొక విషయం కూడా నీకు చెబుతున్నానయ్యా, నా మాట కూడా కాస్త శ్రద్ధగా విను. అసావహం సవై విష్ణు మా స్తుతే భేద దృక్చను, ఈ నేను ఆ విష్ణువు ఇద్దరం ఒకటే, మా ఇద్దరిలో భేదం మాత్రం పనికిరాదు నీకు, విష్ణువుని ఏదో తక్కువగా వేరుగా చూడవాకు, నేను ఆయన ఇద్దరం ఒకటే. ఏవం తస్యైవ పక్షీంద్ర దైత్యేంద్ర బలహారిణ, రాక్షసరాజులందరినీ జయించేటువంటి ఆ ఇంద్రుడికి అదే ఆ విష్ణుమూర్తికి నువ్వు వాహనంగా ఉండవయ్యా అని కూడా ఈయన కూడా చెప్పాడు. అక్కడ ఆయన కోరాడు కదా, ఆ విష్ణువు చెప్పినట్లు ఆయన్ని సేవిస్తూ నువ్వు వాహనంగా ఉండు అని చెప్పి ఈ రకంగా శివుడు వరాలిచ్చి తన భక్తుడైనటువంటి గరుత్మంతుడికి ఆయన కాస్త అంతర్ధానం చెందాడు. ఇది గౌత మనకు జంగంబాడి అని ఉంది కాశీలో, మనం పాండేహవే నుంచి గౌదాలయ సెంటర్కి వెళ్తుంటే అక్కడ కోటి లింగాలు ఉన్నాయని చెబుతారు. అది కర్ణాటకకు సంబంధించింది, ఎక్కువగా జంగాలందరూ వస్తారు, వందలాది మంది కూడా అక్కడ ఎంతమంది ఉన్నా ఉండటానికి వసతి సౌకర్యం ఉంది, వేలకు వేలు కూడా వస్తూ ఉంటారు, అంత పెద్దది అక్కడ. వాళ్ళ కన్నడులు అక్కడ సేవులు ఎక్కువగా ఉన్నారు, వీరసేవులు, వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. దానికి వెనక వైపు ఉన్నది, లేదా పుష్పదంతేశ్వరుడు దగ్గర నుంచి అయినా వెళ్ళొచ్చు. ఈ గరుడేశ్వరుడు భూమి లోపలికి ఉంటుందన్నమాట ఈ గరుడేశ్వర లింగం. కాశీ దత్వా వరం శివజ్ఞానమన్వితం పరమ అన్యచ్చశ్రును పక్షీంద్ర, నీకు మళ్ళీ ఇంకో విషయం చెబుదాం. ప్రాప్య ఇది దత్వా వరం శంభు స్వభక్తాయ గరుత్మతే అంతర్ధానం చెందిపోయినాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తికి ఈయన వాహనమైనాడు. ఆ తర్వాత తపశ్చంతి మధాలోక్య కదాచిత్ వినతాం ప్రభు శివశ్చైవ పరామూర్తి కకోల్కో నామ భాస్కర, వినతతో అంటున్నాడు ప్రత్యక్షమై. కకోల్కుడు అనే పేరుతో పిలువబడినటువంటి ఆ సూర్యభగవానుడు, దత్వా వరంచ పాపఘ్నం శివజ్ఞాన సమన్వితం, ఆమెకు కూడా శివజ్ఞానాన్ని అనుగ్రహించాడు. పాపం అశివజ్ఞానం వల్ల పాపములన్నీ పోతాయి. దాస్యం వలని పాపం పోవటం కొరకు కదా కాశీకి వచ్చి సూర్యుడిని ఆరాధించింది. సూర్యభగవానుడు శివజ్ఞానంతో ఉపదేశించి తద్వారా పాపమును పోగొట్టి కాశీవాసి జనానేక భవ పాప క్షయంకర కాశీ జనం ఉండేవాళ్ళందరికీ కూడా సంసార పాపములను పోగొడుతూ ఉంటూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఈ కకోల్కాదిత్యుడు, ఆయనకే వినతాదిత్యుడు అనే పేరు కూడా కాశీలో ఉంటూ ఉన్నది. ఎందువల్లంటే వినత ఆరాధించింది కాబట్టి వినతాదిత్యుడు, కకోల్కు అనే పేరుతో ఆరాధించింది కాబట్టి ఆయన కకోల్కు ఆదిత్యుడైనాడు. కాశీలో ఉన్నటువంటి వాళ్లకు విఘ్నములు కలగకుండా ఈయన చూస్తూ ఉంటాడు. ఈయన దర్శన మాత్రం చేతనే సర్వపాపముల నుండి విముక్తిని పొందుతూ ఉంటారు. ఈ మనకు ఈ పంచనీయదము తీర్థము దగ్గర ఉన్నదే ఒక పిలపిలా తీర్థం ఉంది, అక్కడ కనుక వెళ్ళినట్లయితే త్రిలోచనేశ్వరుడు ఉన్నాడు, ఆ పక్కనే కామేశ్వరుడు దుర్వాసుడు స్థాపించిన ఆలయం, అక్కడ వెనుక వైపు ఈ కకోల్కాదిత్యుడు వెనకాదిత్యుడు అక్కడ ఉన్నాడనమాట కాశీలో. నర శ్రుత్వైతైరాఖ్యానం కకోల్కాదిత్య సంభవం గరుడే సేన సహితం సర్వపాపై ప్రముచ్యతే. ఎవరైతే ఈ కకోల్కుని గనక దర్శించినట్లయితే వాళ్ళ మనోరథాలన్నీ పోతాయి, ముఖ్యంగా రోగములన్నీ కూడా ఒక్క క్షణంలోనే నశిస్తాయి. ఈ గరుత్మంతుడు స్థాపించిన లింగం గరుడేశ్వర లింగాన్ని గురించి, అలాగే ఈ వినతాదిత్యుని గురించి విన్నటువంటి వాళ్ళు సర్వపాపముల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి ఆ రకంగా చెప్పారన్నమాట. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. ఓ నమః పార్వతీపతయే. స్వస్తి.